అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ. సద్గురు కటాక్షంతో ఆరంభించుకున్న విష్ణు పురాణం ఈ రోజుతో పూర్తవుతున్నది. చెప్పాను విష్ణు పురాణం నిజానికి చాలా చిన్నది, అయినా ప్రభావ సంపన్నమైనది. ఇటువంటి విష్ణు పురాణాన్ని ఈ శుభకృన్నామ సంవత్సరంలో ఆరంభంలోనే మనం చెప్పుకోగలిగాం. ఈ సంవత్సరం అంతా శుభం కలుగుతుంది. ఎప్పుడు కూడా గురువుల కటాక్షం ఉంటే రానిదంటూ లేదు. ఆ గురువు గారి యొక్క ఆజ్ఞతోటే మళ్ళీ రామాయణం సంపూర్ణంగా చెప్పాలని అక్కడి నుంచి శృంగేరు నుంచి హరిగారికి ఆదేశం వచ్చింది. అది మనందరి కోసం, లోకశ్రేయస్సు కోసం వచ్చినటువంటి ఆజ్ఞ. చాలా పర్యాయాలు చెప్పాను కదా మీకు, నిషిద్ధమపి గురువాజ్ఞాం. నిషిద్ధమైనప్పటికీ గురువుగారి వాక్యం అట కర్తవ్యంతు సునిశ్చయం, చేసి తీరాలి. నిషిద్ధమైనా చెయ్యాలి అంటే రామాయణం చెప్పమంటే చెప్పకుండా ఎవరైనా ఉండగలరా? అసలు చెయ్యొద్దు అన్న పని కూడా చెయ్యొచ్చు గురువుగారు చెప్తే. ఒక్కొక్కప్పుడు వెల్లుల్లిపాయ తినకూడదు అన్నారనుకోండి ఏకాదశి నాడు, అప్పుడు గురువుగారు పరీక్షించడానికి నేను చెప్పాను వెల్లుల్లిపాయ తినంటే ఆ వెల్లుల్లిపాయ తింటే పుణ్యం వస్తుంది, ఎందుకంటే అది గురువుగారు చెప్పారు కనుక. అలా వెల్లుల్లిపాయ నోట్లో పడగానే అది అమృతంగా మారి ముక్తి పొందినటువంటి వాళ్ళ చరిత్ర మనం చూసాం. కరిగించిన శేషం ఇచ్చి ఇది తాగు అన్నారు శంకరాచార్యులు వారు ఒక శిష్యుణ్ణి. ఆయన తాగ్గానే ఆ శేషం కాస్త ఆయన యోగామృతంగా మారి అతడు తరించాడు. ఇలా ఎంతోమందిని గురువులు బాగు చేస్తారు. వాళ్ళు కరుణతో అనుగ్రహించేవాళ్ళు, పనికి వాళ్ళని ఎప్పుడూ చెప్పరు. వాళ్ళు చెప్పారంటే దాని అనకథలతో ఒక అర్థం ఉంటుంది. రామాయణం ఈ సంవత్సరం చెప్పించమని కోరారు. ఎంత ప్రయత్నించినా 2023 అంతా క్యాలెండర్లో రోజులు ఖాళీలు లేవు. అందుకని చివరికి నవంబర్ 24 మార్గశీర్ష మాసం గురువారంతో ప్రారంభమవుతుంది. గురువారంతో నవంబర్ 24 గురువారం నుంచి డిసెంబర్ 29 గురువారం వరకు కరెక్ట్గా 36 అయితే సంపూర్ణ రామాయణం, అది 40 36 రామాయణం పూర్తవుతుంది పట్టాభిషేకం వరకు. అంటే ఉత్తరకాండం అందులోకి రాదు, ఉత్తరకాండ అది విడిగా చెప్పవలసింది ఎప్పుడు చెప్పినా. ఈ 36 సంపూర్ణ రామాయణం చెప్పే అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. అప్పుడు ఎదురు చూడండి, మీ అందరూ సంకల్పిస్తే భక్తుల సంకల్పం ఎప్పుడు నెరవేరుతుంది. అందువల్ల హరిగారు ఆ 36 ఆరోగ్యంగా 2 కూర్చుని వినే ఆరోగ్యం ఆయనకి ప్రసాదించమని అనందరం కోరుకుంటాం. భక్తులు గొప్పతనం నాకు బాగా తెలుసు. ఎందుకని, శుక్రవారం నాడు పట్టపగలు ఇంతమంది రోజు కంటే బాగా సిన్సియర్గా వచ్చారు. రోజుని వచ్చాక 5 నిమిషాల తర్వాత ఫిల్ అయ్యేవారు, ప్రార్థన అయ్యాక కనపడేవారు. ఇవాళ ప్రార్థనకు ముందే వచ్చి సీట్లు లేకుండా నిలబడ్డారంటే సందేహం లేకుండా మీరు పరమభక్తులు అని అర్థమైంది. భక్తుల యొక్క సంకల్పం వ్యర్థం కాదు. ఆయన ఇంట్లో ఉండి కూడా వినొచ్చు, కానీ ఆరోగ్యంగా వింటే అదొక ఆనందం. కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకొని 10 కార్యక్రమాలు సక్రమంగా సాగాలని కోరుకుందాం. ఎందుకంటే వచ్చే సంవత్సరం నుంచి నాకు చాలా విదేశాలకు సంబంధించిన షెడ్యూల్ ఎక్కువైపోయింది. యావత్ ప్రపంచం తిరగవలసిన అవసరం వచ్చింది. 3 ఏళ్ళుగా అయిపోవటం వల్ల ఈ సంవత్సరమే ఈ రామాయణం పూర్తి చేసుకుంటున్నాం. ఒక్కసారి మళ్ళీ ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ. పరమ పవిత్రమైన విష్ణు పురాణంలో భాగంగా మైత్రేయుడు పరాశరుడు ద్వారా వింటూ, శ్రీకృష్ణ లీలలు వింటూ, కృష్ణుడు కురుక్షేత్రంలో గ్రహణ స్నానం చేసి నందయశోదలను ఆనందపెట్టి సువర్ణదానం చేసిన ఘట్టం విన్నాడు. సువర్ణదానం చేసేటప్పుడు శ్రీకృష్ణుడు లక్ష్మీదేవిని నేను భక్తులకు దానం చేస్తున్నాను అన్నాడు సంకల్పంలో. లక్ష్మి నన్ను ఎప్పుడూ విడిచిపెట్టదు, విడిచిపెట్టని లక్ష్మిని దానం చేస్తానన్నట. లక్ష్మీ నిత్యానపాయని, అపాయిని అంటే విడిచిపెట్టునది, దానికి వ్యతిరేకార్థం అనపాయిని. సంస్కృతంలో నా చేరితే అది అన్నయ్యి అనపాయిని అవుతుంది. అపాయిని అనపాయిని, ఇష్టము అనిష్టము, అది అయిష్టం అనకూడదు, తెలియక భాష దాని వాళ్ళు అంటారు అనుకోండి. అన్నయ్యి అన్ ఇష్టము అనిష్టము, అపాయిని అనపాయిని, అలాగే అపాయము అనపాయము, ఈ విధంగా అవుతుంది. అదొక వ్యాకరణం. అపాయిని అంటే ఏమిటర్థం? విడిచిపెట్టునది. అనపాయిని అంటే విడిచిపెట్టనిది. నిత్యానపాయిని అంటే ఎప్పుడూ విడిచిపెట్టనిది. లక్ష్మీదేవి విష్ణువుని ఎప్పుడూ విడిచిపెట్టదు. అటువంటి ఆవిడ్ని దానం చేస్తే అప్పుడు విష్ణువుని విడిచిపెట్టినట్టు అవుతుంది కదా అని ఈ కథ వింటున్న మైత్రుడికి అనుమానం వచ్చింది. ఆయన అన్నాడు వెంటనే, పరాశర నాకు అనుమానం, లక్ష్మీనారాయణులకి అభేదం అంటున్నావు నువ్వే, కానీ విష్ణువేమో విడిచిపెట్టని లక్ష్మిని కురుక్షేత్రంలో దానం చేశానంటాడు. దానం చేసేసాక భార్య మీద అక్కలం ఉంటుంది. పైగా లక్ష్మీదేవి ఒకప్పుడేమో క్షీరసముద్రంలో పుట్టిందని కొందరంటారు. క్షీరోదాత్ శ్రీ సముత్పన్న శ్రూయతే అమృతమంధనే. పూర్వం అమృతం కోసం దేవదానవులు పాలసముద్రం చిలికారు, అప్పుడు అందులోంచి లక్ష్మి పుట్టింది అని ఒకప్పుడు విన్నాం. నువ్వే మళ్ళీ ఈ విష్ణు పురాణం చెబుతూ భృగోహ ఖ్యాత్యాం సముత్పన్న, భృగు మహర్షికి ఖ్యాతి అని పేరు కలిగిన భార్య వల్ల లక్ష్మీదేవి పుట్టిందని, అప్పటి నుంచి ఆవిడ గోత్రం శ్రీవత్స గోత్రం అయ్యిందని, ఆవిడకి భార్గవి అని పేరు వచ్చిందని, భృగువు కూతురు గనక భార్గవి అని ఒకసారి చెప్పావు. అనరంజుడనే మహారాజు గారి ఇంట్లో పుట్టిందని, ధర్మధ్వజుడికి పుట్టిందని కూడా ఒక్కొక్కప్పుడు మేము విన్నాం. ఇలా అనేక జన్మలు ఆవిడకి ఎలా వచ్చాయి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, లక్ష్మీదేవి ఒక మహాశక్తి, ప్రకృతి స్వభావం. విష్ణువు ఏ పని చేసినా ఆ పని చేసే శక్తిని అమ్మవారు లక్ష్మి అని పిలుస్తారు. భగవంతుణ్ణి పురుషుడు అంటారు. ఈ పురుషుడి చేత పని చేయించడానికి కావలసినటువంటి శక్తి పురుషకారము అని పిలువబడుతుంది. పురుషకారము అనగా పని చేయడానికి పనికొచ్చే శక్తి. మనందరికీ శరీరం ఉండొచ్చు, కానీ పని చేయడానికి శక్తి లేకపోతే ఉపయోగం ఉంది? కళ్ళు తిరిగిపోతున్నాయి, బుద్ధి పనిచేయదు, అప్పుడు మన దగ్గర శక్తి లేనప్పుడు మనిషి ఉన్నా ఉపయోగం లేదు. ఈ మనిషి ఉత్సాహంగా ఒక పని చెయ్యాలి, ఆలోచించగలగాలి, ఏదంటే అది తలపెట్టింది పూర్తి చేయగలగాలి. ఈ పూర్తి చేసే శక్తి ఉందే పనిశక్తి, ఈ కర్మశక్తి, దానిని లక్ష్మి అంటారు. లక్ష్మీదేవే పని. అందుకే విష్ణు ఏమన్నాడు, అమ్మ లక్ష్మి నా వక్షస్థలం మీద ఉన్నంత వరకే నేను ఏదన్నా పని చేస్తాను, ఒక్కసారి ఆవిడ తప్పుకుంటే నేనేమీ చేయలేను. దానికి ఉదాహరణే లక్ష్మీదేవి భృగు మహర్షి వక్షస్థలం మీద తన్నినప్పుడు, విష్ణు వక్షస్థలం మీద తన్నినప్పుడు అరిగి భూలోకానికి వస్తే ఆయన కూడా ఏమీ లేనివాడైపోయి చివరికి కుబేరుడి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవాల్సిన కర్మయోగం పట్టింది. ఆయనంతటి వాడికి గాయం తగిలితే మళ్ళీ మందు ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ ఇద్దరి యొక్క తత్వం అటువంటిది. ఆయన లేనిదే అమ్మవారు ఉండదు, అమ్మవారు లేనిదే ఆయన ఉండడు. ఆవిడ ఎప్పటికప్పుడు అనేక అవతారాలు ఎత్తుతుంది. అవతారాల్లో ఉన్నప్పుడేమో అమ్మవారికి అనేక నామాలు వస్తాయి. పాలసముద్రం నుంచి పుట్టేమో, అప్పుడు ఆవిడ క్షీర సముద్ర రాజ తనయ్యింది, లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయ్యామని కీర్తిస్తారు. ఒకప్పుడు భృగువుకి కూతురుగా ప్రార్థన చేసినప్పుడు పుట్టింది, అప్పుడు భార్గవయ్యింది. ఒకప్పుడు ధర్మధ్వజుడికి కూతురుగా పుట్టింది, అప్పుడు ఆవిడకి శ్రీదేవి అని పేరు వచ్చింది. ఆవిడకి అనేక నామాలు ఉన్నాయి, ఎన్నో పర్యాయాలు అవతరించింది. కుండినపురాన్ని పరిపాలించే భీష్మకుడనే మహారాజు గారికి రుక్మిణి అనే పేరుతో పుట్టింది. స్వయంభూగా భూగర్భం నుంచి బయటకు వచ్చి భూదేవి పుత్రిక అయింది, దానికి భూమికి కుత్తురు కాదు, భూమిలోంచి వచ్చి భూపుత్రిక అయ్యింది, జనక మహారాజు దగ్గరికి చేరింది. ఈ విధంగా అమ్మ కృష్ణుడిలాగే ఎన్నో అవతారాలు ఎత్తింది. అందువల్ల ఆవిడ ఇక్కడ ఉంటుంది అక్కడ లేదు అనే అనుమానం వద్దు. ఆవిడ సువర్ణ రూపంలో ఉన్నప్పుడు మనుష్యులు ఆనాడు తాము చలామణిలోకి తీసుకొచ్చేటటువంటి ఆభరణములుగా లేక నాణెములుగా ఈ లక్ష్మీదేవి ఉంటుంది. నాణెములుగా ఉన్న లక్ష్మీదేవిని ఆయన దానం చేస్తాడు. అందులో లక్ష్మీదేవి యొక్క శక్తి ఉంటుంది, కానీ శ్రీ మహావిష్ణువు మీద ఉండే పురుషకారం అందులో ఉండదు. అందుకే లక్ష్మీదేవితో కొన్ని పనులు చేయగలరు, విష్ణువు చేసిన తక్కిన పనులు మనం చేయలేం. అమ్మవారు ధన రూపంలో ఉంటే ధనలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో ఉన్నప్పుడే ఆయన దానం చేస్తాడు. బంగారం రూపంలో ఉన్నది ఆవిడే, సూర్యకాంతి ఆవిడే, చంద్రకాంతి ఆవిడే. అందుకే చంద్రాం అంటే చంద్రస్వరూపిణి, హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. చంద్రస్వరూపిణి అయి వెన్నెల రూపంలో ఉంటూ బంగారము రంగులో ఉండి బంగారం తానైన లక్ష్మీదేవిని జాతవేదహ అంటే అగ్నిహోత్రుడు మ నా కొరకు ఆవహ తెచ్చుగాక. ఈ శ్రీ సూక్తమంతా అగ్నికి సంబంధించింది. అగ్నిహోత్రుడిని అగ్నిదేవ, లక్ష్మీదేవిని నాకు ప్రసాదించు, ఆ లక్ష్మీదేవిని నా కోసం మా ఇంట్లో తెచ్చిపెట్టు. ఆవిడ ఎటువంటిది, చంద్రస్వరూపిణి, బంగారం రూపంలో ఉంటుంది, ఆవిడ్ని మాకు ఇచ్చిపెట్టు అని అడుగుతున్నాం మనం. ఎప్పుడు అగ్నిహోత్రుడిని అడగాలట, ఎందుకంటే అగ్ని ద్వారానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. అప్పుడే అగ్ని మనకి పవిత్ర లక్ష్మిని ఇస్తాడు. అశుద్ధమైన లక్ష్మిని, అపవిత్రమైన లక్ష్మిని, మోసంతో సంపాదించిన లక్ష్మిని ఇవ్వడు. అసలు ఎందుకంటే మనకు మోసంతో వచ్చే డబ్బు ఎప్పుడూ నిలవదు. అనవసరంగా వచ్చి పడేది 6,000తో సమానంట. 5,000 ఉంటే అందంగానే, 6,000 వల్ల ఏం ఉపయోగం లేదు. కపటత్వంతో వచ్చే సొమ్ము 6,000 పొమ్మన్నారు అని ఇప్పుడు పరాశరుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పే శ్లోకాలు చాలా అద్భుత స్తోత్రాలు. అమ్మవారు ఎక్కడ ఏ రూపంలో ఎలా ఉంటుందో వర్ణించారు. నేను చెబుతూ ఉంటే మీరు చెప్పండి, శ్రద్ధగా చెప్పండి. నిత్యా ఏవ ఏష జగన్మాత విష్ణోః శ్రీః అనపాయనీ. శ్లోకములలో కలిపి ఉంటాయి సంధులు సమాసాలు, కానీ నేనేం చేస్తున్నానంటే మీకోసం ఏ పదానికి అపదం విడదీస్తున్నాను. రేపు పుస్తకంలోనేమో నిత్యై వైష అని ఉంటుంది, మీరేమో నిత్య యావ యేష అన్నారు. ఏమిటంటే నిత్య యావ నిత్యైవ అవుతుంది, దానికి యేష కలిస్తే నిత్యై వైష వృద్ధి సంధి అవుతుంది. అలా చదవాలంటే కష్టం కనుక మీకోసం స్పష్టత కోసం ఏ పదమునకు ఆ పదం విడదీసి చెబుతున్నాను అన్నమాట, ఆ దృష్టిలో పెట్టుకోండి. యథా సర్వగతో విష్ణు తథా ఏవ అయం ద్విజోత్తమః అర్ధో విష్ణుః ఇయం వాణీ నీతిరేష నయో హరిః. మళ్ళీ మొదటి నుంచి చెప్పిస్తానే, ఎందుకంటే ఇందాక విడదీసిందని మళ్ళీ ఇప్పుడు కలిపి చెప్పిస్తాను. కొంచెం ఓపిక తెచ్చుకుని అంటే చాలా లాభం, అందుకని ఇంత శ్రద్ధగా చెప్పిస్తున్నాను. నిత్యై వైష జగన్మాత విష్ణోః శ్రీః అనపాయనీ. యథా సర్వగతో విష్ణుః తథైవేయం ద్విజోత్తమ అర్ధో విష్ణురియం వాణీ నీతిరేష నయో హరిః. బోధో విష్ణుః ఇయం బుద్ధిః ధర్మోసౌ సత్క్రియాత్ ఇయం స్రష్టా విష్ణుః ఇయం సృష్టిః శ్రీర్భూమిః భూధరో హరిహి సంతోషో భగవాన్ లక్ష్మీః తుష్టిః మైత్రేయ శాశ్వతి ఇచ్ఛా శ్రీః భగవాన్ కామః యజ్ఞోసౌ దక్షిణాతు సా ఆజ్యాహుతిః అసౌ దేవీ పురోడాసో జనార్దనః పత్నీశాలా మునే లక్ష్మీః ప్రాగ్వంసో మధుసూదనః చితిః లక్ష్మీః హరిర్ యోపః యద్మః శ్రీః భగవాన్ కుశః సామస్వరూపీ భగవాన్ ఉద్గీతిః కమలాలయ స్వాహా లక్ష్మీః జగన్నాథః వాసుదేవః హుతాశనః శంకరో భగవాన్ విష్ణుః గౌరీ లక్ష్మీః ద్విజోత్తమ మైత్రేయ కేశవః సూర్యః తత్ప్రభా కమలాలయ విష్ణుః పితృగణః పద్మా స్వధా శాశ్వతపుష్టిదా ద్యౌః శ్రీః సర్వాత్మకో విష్ణుః అవకాశః అతివిస్తరః శశాంకః శ్రీధరః కాంతిః శ్రీః తస్యైవ అనపాయినీ ధృతిర్లక్ష్మీః జగచ్చేష్టా వాయుః సర్వత్రగో హరిః జలధిర్ ద్విజ గోవిందః తద్వేలా శ్రీః మహామతే లక్ష్మీస్వరూపం ఇంద్రాణి దేవేంద్రో మధుసూదనః యమః చక్రధరః సాక్షాత్ ధూమోర్నా కమలాలయ రుద్ధిః శ్రీః శ్రీధరో దేవః స్వయమేవ ధనేశ్వరః గౌరీ లక్ష్మీః మహాభాగ కేశవో వరుణస్వయం శ్రీః దేవసేనా తద్భర్తా దేవసేనాపతిః హరిః అవస్తంభో గదాపాణిః శక్తిః లక్ష్మీః ద్విజోత్తమా కాష్ఠా లక్ష్మీః నిమేషోసౌ ముహూర్తోసౌ కళాతుసా జ్యోత్స్నా లక్ష్మీః ప్రదీపోసౌ సర్వః సర్వేశ్వరో హరిః లతాభూత జగన్మాత శ్రీః విష్ణుః ద్రుమసంస్థితిః విభావరీ శ్రీః దివసో దేవః శంఖచక్రగదాధరః వరప్రదో వరో విష్ణుః వధూః పద్మవనాలయ నదస్వరూపీ భగవాన్ శ్రీహి నదీరూప సంస్థిత ధ్వజశ్చ పుండరీకాక్ష పతాకా కమలాలయ తృష్ణ లక్ష్మీ జగత్స్వామి లోభో నారాయణ పరః రతిరాగశ్చ ధర్మజ్ఞ లక్ష్మీ గోవిందయేవ చ. మొత్తం 14 శ్లోకాలుంటాయి. విష్ణు పురాణంలో 9 అధ్యాయంలో 17 శ్లోకం నుంచి 33 శ్లోకం అన్నమాట ఇది. ఇందులో అమ్మవారి విశ్వరూపం, అయ్యవారి విశ్వరూపం సంపూర్ణంగా చెప్పేశారు. లక్ష్మీదేవి ఎప్పుడు ఆయనను విడిచిపెట్టదు. ఆ లక్ష్మి జగన్మాత, విష్ణుమూర్తి జగత్పిత, స్వామివారు జగత్తులకు తండ్రి. విడిచిపెట్టకుండా మాత వక్షస్థలం మీద ఉంటుంది. సర్వ ప్రాంతాల్లోనూ విహరిస్తాడు గనక, అంతటా వ్యాపించి ఉంటాడు గనక ఆయన విష్ణు అన్నారు. సర్వగత అంటే అన్ని చోట్లకి వెళ్ళగలడు, ఎక్కడైనా ఉంటాడు, ఏకకాలంలో ఉంటాడు. ఒక కరెంటు తీగలో ప్రవహిస్తే తీగలో ఎక్కడ కరెంటు ఉందంటే ఏం చెబుతాం? ఆ తీగలో ఎక్కడ మధ్యలో ఆ ప్లాస్టిక్ కత్తిరించి వెయ్యెట్టినా వేలెట్టినా మీకు తెలుస్తుంది. ఒకసారి వెళ్ళి చూడండి, ఇప్పుడు వద్దు. కాబట్టి మొత్తం వైరంతా ఉంటుంది అందులో. అందులో ఎక్కడో ఒక చోట మనం శక్తి లాక్కుంటున్నాం. నిజంగా వేలెట్టారు సుమా, లేరుపోయిన గొడవ. గురువుగారికి అప్పుడప్పుడు హాస్యం అలా అలవాటు కాబట్టి ఆ మాట అన్నారు కదా అని నిజంగా వేలెట్టి వైరు కట్ చేసి గురువుగారు ఎక్కడుంది అని వేలెడితే ఆ తర్వాత మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. ఎలక్ట్రిసిటీ అనేది అంతటా ఉంటుంది అందులో. అలాగే పరమాత్ముడు అంతటా ఉంటాడు, ఎక్కడో ఒక చోట వెలుతురు రూపంలో దర్శనమిస్తాడు, దీపం ఉన్న చోట వెలుతురు ఉన్నట్లుగా. శ్రీ మహావిష్ణువు డబ్బు అర్థం, అర్థానికి నీతి అమ్మవారు. చూశారు ఎంత తేడా ఉందో? స్వామివారు డబ్బు అయితే డబ్బుని నీతికి వాడడానికి, నీతిపరంగా డబ్బు సంపాదించడానికి కావలసి వచ్చే బుద్ధి అమ్మవారు. అమ్మవారు న్యాయం అయితే అయ్యవారు ఆ న్యాయాన్ని నడిపే పురుషుడు. స్వామివారు బోధిస్తాడు, బోధించడానికి మనకు వచ్చే బుద్ధి లక్ష్మిట. బోధ విష్ణు అంటే విష్ణుమూర్తి బోధించేవాడు. బోధించడానికి మనకు వచ్చే విషయం ఉంటుంది కదా, ఆ విషయాన్ని బోధము అంటారు. అది బోధించాలంటే ఏం కావాలి? బుద్ధి ఉండాలి. బుద్ధి లక్ష్మి, బుద్ధిలోంచి వచ్చే మాటలు విష్ణు అన్నమాట. కాబట్టి నిజానికి ఆలోచన అంతా ఆవిడదే, మాట అయింది. ఇంట్లో పనంతా ఆవిడ చేశాక రెండు భోజనానికి అంటాడు మొగుడు. చూసారా ఇంట్లో ఆవిడ శుభ్రంగా పులిహార, దద్వజనం, కూరలు, సాంబారు చేశాక, వంట చేశాక ఏమండో ఈ వంట అయ్యింది అన్నాక అప్పుడు ఈయన బయటకు వచ్చి రండి కాళ్ళు కడుక్కోండి, పూర్వం కాళ్ళు కడుక్కుని భోజనం చేసేవారులండి, అందుకని భోజనానికి లండి అనేవారు. ఇప్పుడు మనమేమనుకుంటున్నాం, భోజనానికి లండి అన్న ఈ భర్త మాటే వింటాం, కానీ ఈ భోజనం ఏర్పాటు చేసినామని పట్టించుకోం. ఆ ఏర్పాటు ఆవిడది, మాట ఈయిందట. ఆయనే చెప్పాడు, మేమిద్దరం ఇటువంటి వాళ్ళం, మే మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే మీ తెలివి తక్కువతనం. నేను ధర్మాన్ని, ఆ ధర్మముతో చేసే మంచి పనులు లక్ష్మి. ధర్మ అసౌ అంటే ఆయనే ధర్మం. సత్క్రియాత్తు ఇయం, ఈవిడ మంచి పని. ధర్మం ఉన్న చోట మంచి పని జరుగుతుందిగా. ధర్మం ఆయన, ఆ ధర్మం ద్వారా చేసే మంచి పని ఆవిడ. పుట్టించేవాడు విష్ణువు, ఆ పుట్టబడే సృష్టి అమ్మవారు. అంటే ఆయన పరమాత్మ, ఈవిడ జీవాత్మ. ఇక లక్ష్మీదేవి భూమి, ఈ భూమిని పైకెత్తేవాడు ఆయన. భూమిని పైకెత్తేవాడు లేకపోతే భూమి మరి సముద్రంలో మునిగిపోతుందిగా. భూమి ఆవిడ, అందుకే భూమికి లక్ష్మికి తేడా లేదు, భూలక్ష్మి అన్నారు ఆవిడ్ని. ఆ పైకెత్తి రక్షించేవాడు విష్ణువు. సంతోషం భగవంతుడు, లక్ష్మీదేవి సంతుష్టి. సంతోషము సంతుష్టి వేరు. సంతోషం ఇలా పురాణం వింటే వస్తుంది, సంగీతం వింటే వస్తుంది, తుష్టి అలా కాదు, వచ్చిన డబ్బుతో వస్తుంది. ఈ రెండూ ఉండాలి. ఆవిడెప్పుడూ శాశ్వతంగా ఉంటుంది, అందుకే ఆవిడకి శాశ్వతి అని పేరు. ఎల్లవేళలా మన దగ్గర ఉంటుంది ఆ లక్ష్మి. కోరిక లక్ష్మీదేవి, ఆ కోరికకి తగిన కోరికను నెరవేర్చుకునే శక్తి భగవంతుడు. యజ్ఞం పరమాత్ముడు, యజ్ఞంలో ఇవ్వబడే దక్షిణ అమ్మవారు. అందుకే దక్షిణగా పెట్టినప్పుడు లక్ష్మిని ఇస్తున్నాం అంటారు అన్నమాట. యజ్ఞమే పరమాత్మ, యజ్ఞములో ఇవ్వబడే దక్షిణ అమ్మవారు. యజ్ఞంలో వేసేటటువంటి నెయ్యి చెరువు అని పేరుతో వాడేటటువంటి ఆహారము ఇది స్వామివారు. అందులోంచి పురోడాశం వస్తుందే అది మాత్రం అమ్మవారు. అలాగే యజ్ఞం కోసం పత్నీశాల అని ఓ శాల కడతారు. ఆ పత్నీశాల లక్ష్మీదేవి. పూర్వకాలంలో యజ్ఞం అంటే ఆషామాషిగా చేసేవారు కాదు, ఓ నదీ తీరంలో యజ్ఞ వాటిక నిర్మించి యజమానశాల అంటే అందులో యజమాని రాత్రి పడుకోవాలి, ఇంటికెళ్ళి పడుకోవడం కాదు. పత్నీశాల ఓ పక్కన భార్య పడుకోవాలి. సదస్యశాల మీలాంటి వాళ్ళంతా వచ్చిన వాళ్ళు సదస్యులు కూర్చోవడానికి ఒక శాల ఉండేది. ఋత్విక్శాల అందులో యజ్ఞమునకు వచ్చే ఋత్విక్కులు కూడా ఆ రాత్రి అక్కడే కూర్చునేవారు, పడుకునేవారు. భోజనశాల విడిగా ఉండేది, స్నానశాల విడిగా ఉండేది. ఇలా ఎన్ని శాలలు కట్టేవారో అందులో పత్నీశాల అమ్మవారు, యజమానశాల స్వామివారు. చితి అనే పేరుతో ఉండే ఆనందం చిత్స్వరూపిణి, చైతన్య స్వరూపిణి లక్ష్మి. మనందరం కదులుతున్నామంటే మనలో ఒక చైతన్యం ఉంది. ఈ చైతన్యం ఉన్నంత వరకు ఎన్నాట్లైనా ఆడతాం. ఆ చైతన్యం తప్పుకుంటే అప్పుడు నలుగురు వస్తారన్నమాట. రామ్నాం సత్యహై, రామ్నాం సత్యహై అని ఒక దాని మీద పడుకోబెట్టి పట్టుకుపోతారు. ఈ శరీరములో ప్రాణం ఉండి కదలడానికి పనికొచ్చేటటువంటి శక్తిని చితిహి అంటారు. అది లక్ష్మి. ఆ లోపల కదిలించే శక్తి అమ్మ అయితే రూపం భగవంతుడు. మన శరీరమేమో భగవంతుడు, చైతన్యం అమ్మవారు. అందుకే దేవీ భాగవతం ప్రారంభంలో ఏం చెప్పారు? సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వప్రాణులలో కదలడానికి పనికొచ్చే చైతన్య రూపంలో ఉన్న అమ్మవారిని మేము ధ్యానిస్తున్నాము. ఆ శక్తి మా బుద్ధిని సరైన మార్గంలో ప్రేరేపించుగాక, మంచి మార్గంలో ఆ బుద్ధి మమ్మల్ని నడుపుగాక. ఈ మంత్రంతో దేవీ భాగవతం ప్రారంభమయ్యింది. ఎంతమంది ప్రాణులు కదులుతున్నారంటే వీరిని కదిలిస్తున్న చిచ్చక్తి ఒకటి లోపల ఉన్నది. ఆ చిచ్చక్తినే విభక్తిలో చితిహి అన్నారు, దాన్నే చిచ్చక్తి అని కూడా పిలుస్తారు. అందుకే లలితా సహస్రనామంలో చిచ్చక్తి చేతనారూప, కదిలేటటువంటి చేతనారూపంలో చిచ్చక్తి రూపంలో ఉంటుంది. జడశక్తి జడాత్మిక, జడాత్మిక కదలకుండా ఉన్నప్పుడు జడశక్తి ఆవిడే కదిలేది, కదలంది ఆవిడే అన్నారు. అటువంటి అమ్మవారు చితి అయితే ఒక రూపం ఉండాలిగా, రూపం ఉంటేనే అందులో కదలిక ఉంటుంది. ఆ రూపం శ్రీ మహావిష్ణువు. యద్వము భగవంతుడు, లక్ష్మీదేవి దర్భ, దర్భల రూపంలో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు భగవంతుడు దర్భ రూపంలో ఉంటాడు, యద్వ రూపంలో లక్ష్మీదేవి ఉంటుంది. సామవేదం సాక్షాత్ భగవంతుడు, అందులో ఓంకారం లక్ష్మీదేవి, స్వాహాకారం లక్ష్మీదేవి, జగన్నాథుడు వాసుదేవుడు యజ్ఞంలో వెలిగే అగ్ని, శంకరుడు విష్ణువు, ఆ శంకరుడి భార్య గౌరీ లక్ష్మి. కాబట్టి శివుడి రూపంలో ఉన్నది విష్ణువే, గౌరీ రూపంలో ఉన్నది లక్ష్మే. కేశవుడు సూర్యుడి రూపంలో ఉంటాడు, సూర్యుడి కాంతి అమ్మవారు. విష్ణువు పితృదేవతలు, ఆ పితృదేవతల దగ్గర ఉన్న స్వధా అనే పేరుతో ఉండేది ఈ అమ్మవారు. ఎప్పుడు పితృదేవతలకి స్వాహాకారం చెప్పరు, స్వధాకారం చెబుతారు, స్వధైవేయం అంటాం. అందుకే ఈ స్వధాకారమేమో లక్ష్మీదేవి, పితృదేవతలు విష్ణువు. ఆకాశం స్వర్గలోకం లక్ష్మీదేవి, అక్కడ ఉండే సర్వాత్మకుడు విష్ణువు. చంద్రుడు శ్రీధరుడు, చంద్రుడిలో ఉన్న కాంతి వెన్నెల లక్ష్మీదేవి. మనలో ఉన్న ధృతి ధైర్యం ఉందే అది లక్ష్మీదేవి. కదిలే శక్తి విష్ణుమూర్తి. ఇంకా జలధిర్ ద్విజ గోవింద, జలధిహి అంటే సముద్రం, గోవిందుడు సముద్ర స్వరూపుడు, సముద్రమే గోవింద రూపంలో ఉన్నది. దాని వేల చెలియలికట్ట లక్ష్మీదేవి. చెలియలికట్ట అంటే తెలుసుగా, సముద్రం ఒక స్థాయి దాటి కెరటం అంతగా ముందుకు రాదు, ఎప్పుడు సముద్రం అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ అడ్డంగా ఉన్నటువంటి గట్టుని సముద్రమునకు ఒక సరిహద్దుగా నిర్ణయించారు. సాధారణముగా ఈ సరిహద్దుని దాటి సముద్రుడు రాడు వస్తే ప్రపంచం ఎప్పుడూ నాశనం అయిపోయేది. ఒక ప్రాంతం దాటకుండా కెరటం వెనక్కే వెళ్లే ప్రాంతం ఉందే దాన్ని చెలియలికట్ట అని తెలుగులో అంటాం, సంస్కృతంలో వేల అంటాం. ఎప్పుడో ప్రళయకాలంలోనో తుఫాను వచ్చినప్పుడో తప్ప ఒత్తప్పుడు ఈ హద్దు దాటి సముద్రుడు ముందుకు రాడు. అలా వస్తే ఊళ్ళు విలిగిపోవు. ఆ సరిహద్దు ఉందే వాస్తవాధీన రేఖ, అది లక్ష్మేట. ఆవిడే జాగ్రత్త, ఇది దాటి రాకు, వచ్చి మొత్తం అందరినీ వైజాగ్లో ఉన్న వాళ్ళని ముంచేయకు, చెన్నైలో వాళ్ళని ముంచేయకు, పశ్చిమ సముద్రంలో ఉన్నవాళ్ళని ముంచకు అంటూ ఉంటుందిట. వాళ్ళ ఆవిడ అడ్డుకుంటోంది కాబట్టే మనల్ని ముంచట్లేదట, లేకపోతే ఎప్పుడో ముంచేసేవాట ఆయన. ఈ విధంగా మనల్ని ముంచకుండా సముద్రం కాపాడుతున్నది లక్ష్మీదేవి. లక్ష్మి ఇంద్రాణి అయిన శచీదేవి, శచీదేవి రూపంలో ఉన్నది లక్ష్మి. దేవేంద్రుడి రూపంలో మధుసూదనుడు ఉన్నాడు. యముడి రూపంలో ఉన్నది స్వామివారు. యముడి భార్య పేరు ధూమోర్ణ. ఆ ధూమోర్ణ రూపంలో ఉన్నది కమలాలయ. యముడి భార్య పేరు ధూమోర్ణ. ఆవిడకి ఇంకా మారు పేర్లు కూడా ఉన్నాయి, కానీ అసలు పేరు ధూమోర్ణ. ఆ యమపత్ని రూపంలో ఉన్నది లక్ష్మి. రుద్ధి అనే పేరుతో ఉన్నది లక్ష్మీదేవి. రుద్ధి అన్న వృద్ధి అన్న ఒకటే, డెవలప్మెంట్, అంతకంతకే అభివృద్ధి చెందడాన్ని రుద్ధి అంటారు. ఆ అభివృద్ధి లక్ష్మీదేవి. ఆయన సాక్షాత్తు ధనేశ్వరుడు, కుబేరుడు. ఇక్కడే ఉన్నది స్పెషాలిటీ, రుద్ధి అనే ఆవిడ కుబేరుడి భార్య కాబట్టి కుబేరుడి భార్య రూపంలో ఉన్నది లక్ష్మి, కుబేరుడి రూపంలో ఉన్నది విష్ణువే. ఇక అవష్టంభం ఉన్నది. అంతకంతకీ మనిషిలో ఒక రకమైన చైతన్యం, అహంకారం, నేను గొప్పవాణ్ణి అనే ఒక భావన ఉండాలి. దురహంకారం కాదండోయ్, ఆత్మబలం. అవష్టంభం అంటే నిజం చెప్పాలంటే ఏమని చెప్పాలంటే ఆత్మబలం. ఆత్మబలం లేకపోతే ఎవడన్నా ఏ పని చేయగలడా? ఒరే నీకు ఉద్యోగం ఇవ్వాలని ఉంది, నువ్వు ఉద్యోగం చేస్తావంటే నేను చవటనండి, నేను ఎంఏ పేస్ అవ్వలేదండి, నాకు అహంకారం లేదండి అని అప్లికేషన్లు రాస్తే ఉద్యోగం ఎవరు? అప్పుడు నువ్వేం చేయాలి? నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ని, ఫస్ట్ క్లాసు స్టూడెంట్ని, బాగా పాఠం చెప్పగలను అని టీవీగా చెబితేనే నిన్ను ఉద్యోగానికి పిలుస్తారు. అటువంటి ఆత్మధైర్యమును అవష్టంభము అంటారు. ఈ అవష్టంభం స్థాయి దాటితే అహంకారం అవుతుంది, అది ఇంకా ప్రమాదం. ఈయన ఎల్లలు దాటనటువంటి ఆత్మబలం. ఈ ఆత్మబలానికి కావలసిన మానసిక శక్తి లక్ష్మీదేవి. వరుణుడు స్వయముగా కేశవుడు. ఆ వరుణుడి భార్య పేరు కూడా గౌరీ అని ఉంది. ఈ శివుడి భార్యే కాకుండా వరుణుడి భార్య పేరు కూడా గౌరీ. ఆ వరుణ పత్ని కూడా ఈవిడే. దేవసేన లక్ష్మీదేవి. దేవసేనాపతి అయిన కుమారస్వామి రూపంలో ఉన్నది విష్ణుశక్తియే. కాలం నిమిషము, కళ, కాష్ఠ ఈ రకంగా పిలువబడుతుంది. కళ అన్న, కాష్ట అన్న కాలము యొక్క లెక్క. కంటి మీద రెప్పపాటు పడే కాలమును నిమేషము అంటారు. ఇటువంటి రెప్పపాట్లు, రెండు రెప్పపాట్లు, నాలుగు రెప్పపాట్లు, అక్కడి నుంచి క్రమంగా ముహూర్తము, గడియలు, విఘడియలు, ఇవన్నీ కాలాన్ని లెక్కించడానికి పూర్వం వాడేవారు. అందులో కాష్ట లక్ష్మీదేవి. రెప్పపాటు నిమేషం ఉందే రెప్పపాటు కాలం, అది విష్ణుమూర్తి. ముహూర్తము స్వామివారు, అందులో కళ అమ్మవారు. జ్యోత్స్న అంటే వెన్నెల, సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి. ఆ వెన్నెల యొక్క మంచి వెలుతురు శ్రీ మహావిష్ణువు. అమ్మవారు తీగల రూపంలో, లతా రూపంలో ఉంటుంది కాబట్టి లతలన్నీ అమ్మవారే. మహావృక్షముల రూపంలో ఉండేది శ్రీ మహావిష్ణువు. రాత్రి విభావరి అంటే రాత్రి, చీకటి రాత్రి, లక్ష్మీదేవి చీకటి రాత్రి. పగలు శ్రీ మహావిష్ణువు. శంఖచక్ర గదాలు ధరించి పగటి రూపంలో తిరుగుతూ ఉంటాడు. వరాలిచ్చేవాడు విష్ణువు. ఆ వరాలు ఇవ్వడానికి పనికొచ్చేటటువంటి శక్తి శ్రీ మహాలక్ష్మి. మహాలక్ష్మి లేకపోతే ఆయన వరాలు ఇవ్వలేడు. వరుడు విష్ణుమూర్తి, వధువు లక్ష్మి. అందుకే వధూవరులిద్దరినీ లక్ష్మీనారాయణులు అంటారు. పెళ్లి కొడుకుల రూపంలో ఉన్నదంతా కూడా ఎవరు? విష్ణువట. పెళ్లి కూతుళ్ళంతా లక్ష్మీ స్వరూపమట. అందుకే లక్ష్మీ స్వరూపిణిని విష్ణువునికి ఇస్తున్నాము అని చిన్నవాడైనా పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద తొలుకొని కన్యాదానం చేసినప్పుడు ఆనందం పొందుతారు, విష్ణు స్వరూపుడికి ఇస్తున్నాము అని. వాడు నిలబెట్టుకోవాలనుకోండి చివరిదాకా విష్ణువులాగా. నదములన్నీ విష్ణువు అంటే గోమతి, నర్మద, తపతి, వీటిని నదములు అంటారు. ఇవన్నీ తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తాయి. తూర్పు దిక్కున పుట్టి పశ్చిమానికి ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. ఇప్పుడు మనం అరేబియా సముద్రం అని పిలుస్తున్నది పశ్చిమ సముద్రం. అందులో కలుస్తాయి ఏది? నర్మదా, తపతి గోమతి. అందుకని తూర్పు నుంచి పడమరకి ప్రవహించే నదులు నదములు ఉన్నాయే, ఈ నదములన్నీ విష్ణువులే. నదీరూప సంస్థిత శ్రీహి, లక్ష్మీదేవేమో నదులు, గంగ, గోదావరి, కృష్ణ ఇవన్నీ కూడా తూర్పు వేపు ప్రవహిస్తాయి. పడమరలో పుట్టి తూర్పుకి ప్రవహించి తూర్పు వేపు ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. అందుకని ఈ నదులు అంటారు వాటిని. ఈ నదులన్నీ లక్ష్మీదేవి. ధ్వజశ్చ పుండరీకాక్ష, జెండా కర్ర ఉందే రథం మీద, ఇళ్లల్లోనూ జెండాలు పెట్టుకునేవారు, ఆ జెండాకి పనికొచ్చే కర్ర, ఆ ధ్వజం అదేమో సాక్షాత్తు కృష్ణుడు. ఆ జెండా గుడ్డు ఉంటుంది కదా, రెపరెపరాడుతున్న గుడ్డ, అదేమో లక్ష్మీదేవి. మనలో కోరిక దాహం లక్ష్మీదేవి, లోభం నారాయణుడు, రతి ప్రేమ అది స్వామివారు. లక్ష్మీదేవి ఆ ప్రేమని సరైన మార్గంలో పెట్టేటటువంటి ధర్మస్వరూపిణి. ఈ విధంగా ప్రతి జీవిలో ఉండే సకల శక్తులు లక్ష్మీనారాయణ స్వరూపములు. అందుకనే విష్ణువునికి అనంతమైన అవతారాలు, అమ్మవారికి అనంతమైన రూపాలు ఉన్నాయన్నారు. నాయన, ఎంత దివ్యశక్తి ఉన్నటువంటి అమ్మవారి గురించి నీవు ఈ పూట తెలుసుకున్నావు. మనకి భగవంతుడు గొప్ప వరం ఇచ్చాడు. ఇవాళ చతుర్దశి, మనకి దుర్గా సప్తశతిలోను దేవీ భాగవతంలోను ఈ రెండింటిలోనూ కూడా ఏమన్నారు మీరే విని ఉంటారు, అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః. అష్టమి, చతుర్దశి, నవమి ఈ కాలములో మనస్సు లగ్నం చేసి అమ్మవారికి సంబంధించిన స్తోత్రములు చదవాలి లేక వినాలి. పదే పదే దేవీ భాగవతంలో చెప్పాడు. లక్ష్మీదేవికి చతుర్దశి అంటే బాగా ఇష్టం. అష్టమి, నవమి, చతుర్దశి అంటే అమ్మవారి రూపాలన్నిటికీ ఇష్టమే. చతుర్దశి అందున కృష్ణపక్ష చతుర్దశి, పైగా శుక్రవారం, శుక్రవారం నాడు ఆఖరి రోజు ఈ మంత్రం రావడం ఏమిటి, ఈ స్తోత్రం రావడం ఏమిటి మనం అనుకున్నామా? ఇదేం ప్రణాళిక కాదు, ఇది భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం. తెలుసో తెలియకో లక్ష్మీనారాయణులకు సంబంధించిన అవినాభావ సంబంధ స్తోత్రమును ఈ శుక్రవారం పూట, అది కూడా చతుర్దశి అయినటువంటి వేళ, అమావాస్యకు ముందు వచ్చేటటువంటి చతుర్దశి నాడు భక్తితో మనం చదువుకోగలిగాం, దాని యొక్క అర్థము తెలుసుకోగలిగాం. సందేహం లేకుండా మీరందరూ కారణ జన్మలు, యోగ జాతకులు, ఆ యోగం మిమ్మల్ని పట్టుగాక. ఇప్పుడు క్రమంగా మైత్రేయుడు పరమాత్మ యొక్క దివ్య కథంతా విన్నాక రాబోతున్నది కలియుగం. ఈ కలియుగంలో మేము ఏం చెయ్యాలి, ఆ కలి స్వరూపం ఎలా ఉంటుంది, ఏమి చేస్తే బాగుపడతామని అడిగాడు ఆయన. ఎందుకంటే విష్ణు పురాణంలో పరమాత్మ అవతారాలే చెప్తాడు కానీ అవతార సమాప్తి చెప్పడు. అవతారాలు ఎత్తుతాడు, రక్షిస్తాడంతే. భాగవతంలో చెప్పినట్టుగా శరీరం విడిచిపెట్టిన ఘట్టం చెప్పడం, అది చెప్పకూడదని విష్ణు పురాణంలో నియమం ఒకటి. ఎందుకంటే విష్ణువునికి ఎప్పుడూ పతనం ఉండదు గనక. అందుకే ఆయన ఈ కలిస్వరూపాన్ని వర్ణించి అందులోంచి బయటపడే మార్గం చెప్పమన్నాడు. మహాప్రళయ సంజ్ఞాంచ కల్పాంతే చ మహామునే, కల్పాంతంలో మహాప్రళయం ఎలా ఉంటుంది, ఆ లోపు మేమేం చెయ్యాలి, ఎలా తరించాలి, ఈ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని వర్ణించమరగా పరాశరుల వారు ఇలా అన్నారు. ఈ చరాచర జగత్తంతా కాలస్వరూపంలో ఉంది. కాలం ఎప్పుడు ఎవరిని ఎలా చేస్తుందో చెప్పలేము, అంతా కాలమే. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించాక కృష్ణుడి భార్యల్ని వెంట పెట్టుకుని ద్వారకా నగరం నుంచి హస్తినాపురానికి బయలుదేరాడు, వీళ్ళందరినీ హస్తిని చేర్చి రక్షిద్దామని. ఎంత విచిత్రం అండి, ఇక్కడ ఈ మాట చెప్పినప్పుడల్లా నాకు చాలాసార్లు ఆశ్చర్యము, ఒక రకమైన దుఃఖము కూడా కలుగుతాయి. శ్రీకృష్ణుడు అంతటి వాడికి భార్యలు అయ్యారు, అందులో కొద్దిమంది మాత్రమే, అష్టమహిషులు లాంటి వాళ్ళు మాత్రమే కృష్ణుడిని తలుచుకుని యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టేశారు. ఇంకా మిగతా ఈ 16,000 మంది ఉన్నారు కదా, వీళ్ళంతా ఎన్నాళ్ళు కృష్ణుడితో తిరిగారు, ఆయన పక్కనే ఉన్నారు కదా, అటువంటి వాళ్ళు కృష్ణుడితో వెళ్ళలేకపోయారు. కారణం ఏమిటో తెలుసా, ఏదో కృష్ణుడు ఒక అందగాడు, ఒక పురుషుడు, ఒక మహాత్ముడు అనుకుంటున్నాం అనుకున్నారే తప్ప సంపూర్ణముగా భగవంతుడు జగద్గురుడు, ఆయనే మనకు మోక్షం ఇస్తాడనే పూర్తి భావన లేదు. మేమేదో కష్టంలో ఉన్నాం, ఎక్కడ నరకాసురుడి చెరలో, ఆ నరకాసురుడిని చంపి మనకొక మంచి పొజిషను, సమాజంలో ఒక ఉన్నత స్థానం, ఉచ్చస్థితి కలిగించాడు ఆయన మహాత్ముడు, మహిమ కలిగినవాడు అనుకున్నారు. ఆయన మహిమ కలిగినవాడని తెలుసు, కానీ సంపూర్ణ పరమాత్మనే ఊహ లేదు. అదే ఉంటే ఆయనతో పాటే వాళ్ళు కూడా వైకుంఠానికి వెళ్ళిపోయేవారు. కాబట్టి నిత్యం పరమాత్మ పక్కనున్నంత మాత్రం చేతనే ముక్తి పొందలేము. ఆయన మీద ఉండవలసినంత భక్తి లేతే ఏం పొందుతాం? రోజు ఆ గుళ్ళో ఉంటాడండి విష్ణువు దగ్గర, ఎక్కడి నుంచో దర్శనం చేసుకోవడానికి వస్తాం మనం. ఈయన మాత్రం వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకుని తరించలేకపోతున్నాడంటే కర్మయోగం కదా అది. కాబట్టి ఎప్పుడూ అక్కడ ఉన్నది విగ్రహం కాదు, పరమాత్మ అనే ఒక భక్తి కలిగి ఉండాలి. అది లేకపోవటం వల్ల ఏమైపోయింది? వాళ్ళంతా అలా దిక్కుమాలిన వాళ్ళు అయిపోయారు. పాపం వాళ్ళని వెంట పెట్టుకుని అర్జునుడు ఎక్కడి నుంచి ద్వారకానగరం నుంచి మునిగిపోయిన ద్వారకానగరం దగ్గర నుంచి బయలుదేరి అసలు ద్వారకంతా సముద్రంలో కలిసిపోయిందిలేండి. హస్తినాపురానికి బయలుదేరితే దారిలో పిచ్చి దొంగలు బయటపడ్డారు. అటువంటి దొంగలని ఓచుకోత కోసి చంపేశాడు అర్జునుడు. ఒకప్పుడు మహాకౌరవ సైన్యంతో యుద్ధం చేసి చంపినవాడు ఆయన, హేమహేమిల్ని పడగొట్టినవాడు ఆయన. అటువంటి వాడితో దొంగలు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే ఎంత యుద్ధం చేద్దామని ప్రయత్నించినా ఆయన నోట్లోంచి మంత్రాలు రాలేదు. ఆగ్నేయాస్త్రం గుర్తుకు రాలేదు, బ్రహ్మాస్త్రం గుర్తుకు రాలేదు, పాశుపతాస్త్రం గుర్తుకు రాలేదు. చివరికి మామూలు బాణాలతో కొట్టాడు. ఒకప్పుడు అర్జునుడి బాణం తగిలితే అవతలవాడు తల తెగిపోయేది. ఈ బాణాలు దొంగలు ఏం చేయలేకపోయాయట. అసలు చూడండి ఒకసారి, మామూలు దొంగలు వాళ్ళు ఈ బాణాలు గుచ్చుకుంటే వాళ్ళకేమవ్వలా. ఈ బాణాల నువ్వేదో అర్జునుడివి గొప్పవాడు అని కంగారు పడ్డావు. అబ్బే నీ బాణాలు మాకు గుచ్చుకుంటే ఏదో తుమ్మముల్లో ఈతముల్లో గుచ్చుకున్నట్టుందని తీసి అవతలు పారేశారు. ఏం చేయలేకపోయాడు, ఆయన గాండీవం ఎత్తలేకపోయాడు పూర్తిగా. కళ్ళ ముందు దొంగలు కృష్ణుడి భార్యల్ని చాలామందిని ఎత్తుకుపోయారు, కొంతమందిని మాత్రమే అతి కష్టం మీద రక్షించాడు పాపం. దాంతో అర్జునుడు ఏడ్చి వ్యాసుడి దగ్గరికి వెళ్ళాడు. ఏది హస్తినాపురం వెళ్ళలేక హరిద్వారం చేరట్ట చివరికి దారి తప్పి. హరిద్వారం దగ్గర వ్యాసుడు కనపడి ఏమిటిలా ఉన్నావంటే, కృష్ణుడి భార్యల్ని రక్షించలేకపోయానండి, గాండీవం ఎత్తలేకపోయాను, అసలు నేను అర్జునుడినేనా అనిపిస్తోంది నాకని బాధపడ్డాడు ఆయన. అదే భాగవతంలో అంటాడు, ఆ తేరు ఆ రథికుండు ఆహయములా అస్త్ర శస్త్రాసనం బా శరవ్రాతంబు అంజుల తొల్లి జంపును తుదిన్ వ్యర్థంబులైపోయే మచ్చేతో ధీసుడు చక్రిలేమి భసిత క్షిప్తాజ్య మాయావి మాయాతంత్రోషర భూమి బీజముల మర్యాదల్ నిమేషంబునన్. నా రథం ఎటువంటి దివ్యరథం, అగ్నిహోత్రుడిచ్చిన ఆ రథం, ఆ రథంలో కూర్చున్న అర్జునుడని పిలువబడే ఇంత ఉన్నత స్థితిలో ఉన్న నేను, గుర్రములు నా బాణాలు, ధనుస్సు గాండీవం అనే ధనుస్సు, ఇవి ఎటువంటివి? శత్రుల్ని పూర్వం చీల్చి చెండాడై సైంధవుడి తలనరికి వాళ్ళ నాన్న తొడ మీద వేయగలిగాను. 3 కోట్ల మంది కాలకేయులు అనే రాక్షసులు చెప్పాడు. కాలకేయులు అనే రాక్షసులు 3 కోట్ల మంది, వాళ్ళతో ఎవరు యుద్ధం చేయలేరు. 3 క్రోర్స్ ఒంటరిగా చంపాడు. 14,000 మంది నివాత కవచులు అనే రాక్షసుల్ని చంపగలిగాను. ఉత్తర గోగ్రహణంలో భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలము దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణము, అటువంటి సైన్యాన్ని భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, ఇటువంటి వాళ్ళంతా ఒక్కళ్ళు ఒకవైపు నుంచి వచ్చి పడితే ఇంతమంది సైన్యంతో ఈయనొక్కడే యుద్ధం చేశాడు. పైగా అప్పుడు ఆయనకి కృష్ణుడు కూడా సారథి కాదు. ఎందుకు పనికిరాని వాడు, ఏడ్చి పారిపోదాం అనుకున్న ఉత్తర కుమారుడు సారథి. ఉత్తర కుమారుడు ఉత్త కుమారుణ్ణి పెట్టుకుని సారథిగా ఇంతమందితో యుద్ధం చేశాను. అటువంటిది తుదిన్ వ్యర్థంబులైపోయి, ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోవడంతో ఈ మొత్తం సామగ్రి వ్యర్థమైపోయింది, నేను పనికిమాలిన వాడైపోయాను, చేతులు వణికేయట. కారణం నా హృదయంలో ఉండే పరమాత్మ లేకపోవటమే. అది ఎలా అయిపోయిందంటే నా బాణాలు నా అస్త్రాలు భసిత క్షిప్తాజ్య, భసితం అంటే బూడిద, బూడిదలో నెయ్యి వేస్తే ఎలా వ్యర్థమో అలా వ్యర్థం అయిపోయింది. నెయ్యి ఎందులో వెయ్యాలి? అయితే యజ్ఞగుండంలో వెయ్యాలి, లేదా ఈ యజ్ఞగుండంలో వెయ్యాలి. బూడిదలో నెయ్యి వేస్తే వ్యర్థమైపోతుంది. మాయావి మాయాతంత్ర, ఒక మహామాయావి గొప్ప శక్తివంతుడి మీద మాయ ప్రయోగిస్తే ఈ మాయ వెనక్కి వెళ్ళిపోతుంది. కృష్ణుడి మీద ఘటోత్కచుడి మాయ ఏమైపోయింది? చిన్నమా ఎన్ను పెద్దమాయ అన్నట్టుగా కొట్టుకుపోయింది. మాయావి మాయాతంత్రంలా వ్యర్థమైపోయింది. ఓషరభూమి బీజముల, ఓషరభూమి అంటే చవిటి నేల,
అక్కడ మొక్కలు ఉండవు. కొన్ని చోట్ల చూశారు కదా, ఎడారిల్లాగా పర్రగా ఉంటాయి నేలలో, అక్కడ మొక్కలు వేస్తే పండవు, నీళ్లు పోసిన వ్యర్థమే, బీజములు వ్యర్థమైపోతాయి. అక్కడ ఎవ్వడూ ఒక్క చెట్టు కూడా మొలిపించలేడు. చవిటి నేలలో వెయ్యబడిన విత్తనంలాగా నా పరాక్రమం వ్యర్థమైపోయింది, క్షణంలో పాడైపోయాను నేను. సరే, కృష్ణుడు లేకపోవటం వల్ల నా కర్మగాలు నేను ఎలాగో ఇలా అయిపోయాను. కానీ నాకు ఇంకో అనుమానం, కృష్ణుడితో కాపురం చేసిన ఈ భార్యామణులు దొంగల పాలైపోవడం ఏమిటంటే ఇదే కాలప్రభావం నాయన అన్నాడు ఆయన. కాలము ఎంత గొప్పవాడైనా వంచేస్తుంది, చెక్క 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 పరిగెత్తేవాడు చక్రాల కుర్చీకి పరిమితం అయిపోతాడు. గంటల తరబడి కింద కూర్చోగలిగేవాడు కుర్చీలో కూడా కూర్చోలేక మంచం పాలైపోతాడు. కాబట్టి ఎంత గొప్పవాడైనా ఏదో ఒకనాటికి కాలానికి లొంగిపోతాడు, మూడు కాళ్ళ ముసలివాడైపోతాడు. కాలమే కీర్తినిస్తుంది, కాలమే అపకీర్తినిస్తుంది, కాలమే సమస్తానికి మూల కారణం. అందువల్ల ఇదంతా నా ఘనం అనుకోకూడదు. నీ రోజులు బాగున్నప్పుడు నువ్వు ఏం చేసినా చెల్లుతాయి, తేడా వస్తే రెసిస్టెన్స్ పవర్ లేనివాడి శరీరంలోకి రోగాలు చేరినట్టుగా చేరిపోతాయి. కాలప్రభావం ఇది. కృష్ణుడి భార్య లేనంత మాత్రం చేత వాళ్ళందరికీ ఉండవలసిందంతా ఉందా? ఎప్పటికప్పుడు కృష్ణుడిని ఏదో గొప్పవాడు అనుకోవడమే తప్ప చూపించవలసినంత భక్తి చూపించి పూజించలేకపోయారు వాళ్ళు. గోపికల భక్తి మాత్రమే నిజమైన భక్తి. కాబట్టే గోపికలు కృష్ణుడు అవతారం చాలించే ముందే గోలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంత భక్తి ఆ జగద్గురువు మీద వీళ్ళకి లేదు, ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవారు. కృష్ణుడు చచ్చిపోతే అవతారం, వాళ్ళు అవతారం చాలిస్తే అనలేదు, కృష్ణుడి శరీరం విడిచిపెడితే మన బతుకు ఎలాగా, దీనికోసం డబ్బులు ఎలా దాచుకుందాం, లేదా కృష్ణుడి మీద అప్పుడప్పుడు అలగడం. రుక్మిణీదేవిలాగా, సత్యభామలాగా, జాంబవతిలాగా, లక్షణలాగా ఆ స్థాయిలో వెళ్ళకలేదు భక్తి. అసలు అదే చెప్పాలంటే రుక్మిణీదేవి చెప్పింది, నా భక్తి కంటే గోపికల భక్తి గొప్పది. గోపికలకి కృష్ణుడు కేవలం పురుషుడు కాదు, ఆత్మ, పరమాత్మ, సర్వాంతర్యామి, చైతన్య స్వరూపుడు అనే ఒక గొప్ప స్పృహ ఉంది, అమాయిక భక్తి ఉంది. అందుకే ఈ ప్రపంచంలో భక్తురాళ్ళు అంటే గోపికలే. కృష్ణుడు ఎందుకు నా దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఏమన్నారండి, నీవు యశోద బిడ్డడవే, నీరజ నేత్ర, సమస్త జంతు చేతో విదిత ఆత్మవు, ఈశుడవు అన్నారు వాళ్ళు. నువ్వు యశోద బిడ్డవి కాదు, అందరి ప్రాణానివి, ఆత్మవి, జ్ఞానానివి, అన్నీ నీవే. నీవు తప్ప ఈ ప్రపంచంలో మరొకటి లేదు బావోయ్ అని ఎంతో చెబితే అప్పుడు అందరికీ అర్థమైందట విషయం. ఆ తలుపు తాళం వేసేనండి, అక్కడ తలుపు వేసేటి, అక్కడ కెమెరా వస్తుంది, లైవ్ ఇస్తున్నారంటే అటునుంచి రాకుండా ఇటు వచ్చేస్తారు వీళ్ళు తెలియక. గోవిందా. కాబట్టి గోపికలదే పరాకాష్ఠ భక్తి అంటే, ఈ ప్రపంచంలో భక్తి అంటే వారిది. ఆ మాట నేనంటే కాదు, నారదుడు అంటే కాదు, రుక్మిణి కూడా అన్నది చూసారా మరి. కాబట్టి భగవంతుడి పక్కనున్న రావలసినటువంటి మోక్షం రాకపోవడానికి గల కారణం వారికి ఆయన మీద ఉండవలసిన అవ్యాజ కరుణ, ప్రేమ లేవు, భక్తి లేవు. నాయన దీని గురించి ఆలోచించుకో, మీరు కృష్ణుడి కోసం పుట్టారు, కృష్ణుడు ఉన్నంతవరకే మీ శరీరాలు, ఇక మీరు ఇక్కడి నుంచి అవతారం చాలించవలసిన అవసరం వచ్చింది అనగా అప్పుడు ఆయన దుఃఖం విడిచిపెట్టి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ధర్మరాజు గారికి జరిగింది చెప్పి అనిరుద్ధుడి కొడుకు వజ్రుడు అనేవాడిని మధురానగరానికి రాజును చేశాడు. కృష్ణుడి యొక్క మునిమన్ముడు అనమాట. కృష్ణుడి కొడుకు ప్రజుమ్రుడు, ప్రజుమ్రుడి కొడుకు అనిరుద్ధుడు, అనిరుద్ధుడు కొడుకు వజ్రుడు, వజ్రుడు అన్నవాడిని మధురానగరానికి రాజును చేశాడు. ఇంకో మనవాణ్ణి పట్టుకెళ్ళి ద్వారకానగరం ఇచ్చాడు. ఇలా అందరికీ పట్టాభిషేకాలు చేసి హస్తినాపుర సింహాసనం మీదేమో పరీక్షిత్తుని కూర్చోబెట్టి అభిమన్యుడు కొడుకుని, ఇక వీళ్ళు హిమాలయ పర్వతాలకు వెళ్ళి వీళ్ళు తమ శరీరాలు విడిచిపెట్టేశారు. ఒక్క ధర్మరాజు శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోయాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళినవాడు ధర్మరాజు మాత్రమే. ఎంత అర్జునుడు కృష్ణుడిలో సగభాగమైన శరీరం విడిచిపెట్టి వెళ్ళాడు స్వర్గానికి. కాబట్టి చివరిలో మనం ఒక ట్విస్ట్ ఏంటంటే, ధర్మం ఒక్కటే శరీరముతో స్వర్గానికి వెళుతుంది. ఈ పరాక్రమాలు ఏవి స్వర్గానికి వెళ్ళవు. ఎంత పరాక్రమవంతుడైనా, ఎంత దాత అయినా, ఎంత గొప్పవాడైనా శరీరం విడిచాకే స్వర్గానికి వెడతాడు, శరీరం విడిచాకే ముక్తి కడతాడు. సంపూర్ణ ధర్మస్వరూపుడు ఉన్నాడే వాడు మాత్రం శరీరం విడిచిపెట్టకుండా స్వర్గానికి వెడతాడు. ఏనాడో ఒకప్పుడు హరిశ్చంద్రుడు వెళ్ళాడు శరీరంతో స్వర్గానికి, మళ్ళీ శరీరముతో ధర్మరాజు మాత్రమే వెళ్ళాడు. అటువంటి ధర్మరాజుని గ్రహించలేక ధర్మరాజుని పిచ్చాడి కింద చిత్రీకరించాడు. నాకు సినిమాలు చూస్తే ఒళ్ళు మడుతుంది, కొన్ని సినిమాలు చూస్తే ధర్మరాజు అంటే ఏదో బొత్తిగా అమాయకుడులాగా తెలివి తక్కువవాడి కింద, ధర్మం తెలియని వాడి కింద చిత్రీకరిస్తారో వాళ్ళ కర్మ మూర్ఖులు వాళ్ళంతా. అలాంటి మూర్ఖులందరూ చివరి రోజుల్లో మంచం మీద తిండి లేక చస్తారట, దిక్కుమాలిన చదువు తెచ్చిపోతారట.
అది మనం చూస్తూనే ఉన్నాం చాలా చోట్ల. మహానుభావుడు కదటండి ధర్మరాజు. ధర్మరాజే కనుక ధర్మం తప్పితే ఈ భూమి గతులు తప్పిపోతాయన్నారు. ధర్మరాజు రథం ప్రయాణం చేస్తూ ఉంటే భూమి నుంచి 5 అంగుళాలు పైన ఉంటుంది, నేల మీద ఆనేది కాదు. ఒకే ఒక్కసారి ధర్మరాజు గారి రథం 5 అంగుళాలు నేల మీద పైనుంచి ఎగిరి వెళ్ళే ధర్మం కింద దిగిపోయిందిట. ఒకసారి ఆలోచించండి మీరు, 5 అంగుళములు ధర్మరాజు రథం భూమికి పైన ప్రయాణించేది. సాధారణంగా మీరు కారులో ప్రయాణిస్తుంటే కారు టైర్లు ఎక్కడ ఉంటాయి? నేల మీద ఉంటాయి, నేల మీద దొల్లుకుంటూ పెడతాయి. ఒక్క ధర్మరాజు గారు రథం ఎక్కగానే ప్రయాణం మొదలు పెడితే ఆయన రథం భూమి నుంచి 5 అంగుళములు పైకి లేచి ఆ పైన గాలిలోనే పరిగెట్టుకుంటూ వెళ్ళేదిట. ఒక్క అశ్వత్థామ హతహ అన్నాడు చూసారా, అప్పుడు మాత్రం అప్పటి వరకు భూమికి పైన ఉన్న రథం డామ్మ నేల మీద పడింది. ఆ రోజు నుంచి కొద్ది రోజుల పాటు నేల మీద నడిచిందిట ఆయన రథం. కారణం ఏమిటో తెలిసిన, చాలామంది అశ్వత్థామ హతహ అన్నాడు కాబట్టి అసత్యం ఆడాడు కాబట్టి ఆయన రథం నేల మీదకి వచ్చింది అన్నారే, దానివల్ల కాదు. కృష్ణుడు అశ్వత్థామ సత్యను అని పలకమన్నాడు ధర్మరాజుని. అప్పుడు ధర్మరాజు, నా జీవితంలో అసత్యం ఆడకూడదు అనుకున్నాను, కృష్ణుడు భగవంతుడయ్యుండి కూడా అబద్ధమాడమన్నాడు, ఈయనేం జగద్గురువు అని ఒక్క క్షణం కృష్ణుడిని శంకించగానే రథం కిందకి దిగిపోయింది. ఏం పరమాత్మకి తెలియదా ఏది అసత్యమో ఏది ధర్మమో ఏది అధర్మమో ఆయన తెలియదా? సర్వాంతర్యామి అయిన పరమాత్మ ఏమి చెబితే అదే కర్తవ్యముగా భావించి తక్షణం చేసి ఉంటే ఆయనకి అసత్య దోషం రాదు. ఒక్క క్షణకాలమే కృష్ణుడిని శంకించడం వల్ల అలా నేల మీదకి దిగిపోయి రథం భూమి మీద ఇరుక్కుపోయింది. యథాప్రకారంగా భూమి మీద నడిచాడు యుద్ధం అయ్యేదాకా. తర్వాత మళ్ళీ ఆయన శక్తి ఆయనకు వచ్చింది అనుకోండి. అంతటి గొప్ప ధర్మరాజు గారు మాత్రమే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. నాయన, ఇది కాలప్రభావం అంటే ఈ కాలము కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతయుగము అని 4 యుగములుగా విభజింపబడింది. ఇలాంటి యుగములు 1000 గడిస్తే మహాప్రళయం వస్తుంది. ప్రతి 4 యుగాల తర్వాత తాత్కాలిక ప్రళయం, నిమిత్త ప్రళయం అని వస్తుంది. ప్రాకృత ప్రళయానికి మహాప్రళయానికి చాలా తేడా ఉంది. మహాప్రళయం అంటే ఇంకా అది చాలా భయంకరమైనది, అప్పుడు ఈ సృష్టి ఏది ఉండదు, అక్కడికి బ్రహ్మ కూడా నిద్ర గడిపోతాడు. అది ఎప్పుడో కానీ అది 1000 యుగముల తర్వాత వస్తుంది. 1000 చతుర్యుగములు. ఇప్పుడు ఈ చతుర్యుగాలు 4 గడిచాక అంటే కృతయుగం ఆల్రెడీ గడిచిపోయింది. 17,28,000 సంవత్సరాలు కృతయుగం వెళ్ళిపోయింది. 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం వెళ్ళిపోయింది. 8,64,000 సంవత్సరాలు ఏమో ద్వాపరయుగం కూడా వెళ్ళిపోయింది. ఇక 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఈ కలియుగం చాలా వేగంగా వెళ్ళిపోతుందట. ఇప్పటికే మీకు తెలుస్తుందో లేదా, మీ చిన్నప్పటికీ ఇప్పటికీ కాలంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు తెల్లారితే చీకటి పడడానికి ఎంతసేపు పట్టిందండి బాబోయ్, రైల్వే స్టేషన్లో వెయిటింగ్ చేయాలంటే అడిలిపోయేవాళ్ళం. స్కూల్కి వెడితే 45 నిమిషాలు పీరియడ్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు చూడండి ఎంత వేగంగా రాత్రి అయిపోతుంది, పగలవుతోంది, రాత్రి అవుతుంది, పగలవుతోంది, ఎప్పుడు పురాణం చెప్పినట్టు ఉంటుంది, ఎప్పుడు ఇంట్లో పడుకున్నట్టే ఉంటుంది. కారణం ఏంటంటే పాతాళంలో కాలచక్రాన్ని తిప్పేటటువంటి కొంతమంది ఉంటారు, వాళ్ళు వేగంగా తిప్పేస్తారట. ఎందుకంటే కలియుగంలో ఎక్కువసేపు మెయింటైన్ చేయలేరు, ఎక్కువసేపు బతకలేరు. కాళ్ళ నొప్పులతోటి, మోకాళ్ళ నొప్పులతోటి, అనారోగ్యాలతోటి ఉన్నటువంటి ప్రజలు పూర్వంలాగా 24 గంటలు వెయిట్ చేయాలంటే కష్టమట. 12 గంటలు పగటి కాలం తొందరగా గడవకపోతే ఈ అనారోగ్యంతో బ్రతకలేరు, అశాంతి ఎక్కువ. అందుకనే కాలచక్రం వేగంగా తిప్పుతారు. పూర్వం కంటే ఇప్పుడు కాలం తిరిగిపోతుందన్నమాట. ఈ తిరిగిపోవడంతో చూస్తూ ఉండగా రాత్రి, చూస్తూ ఉండగా పగలు, అంతలో పగలు, అంతలో రాత్రి, యుగాలు గడిచిపోతాయి, వీడు డామ చచ్చిపోతాడు. ఇంకొంచెం 50 ఏళ్ళు గడిచాక ఇంకా స్పీడ్ అయిపోతుంది. పగలైనంతలో రాత్రి అయిపోతుందిట, రాత్రి అనుకునేలోపు పగలైపోతుందిట. కలియుగం చివరికి వచ్చేసరికి 1000 ఏళ్ళు ఒక్కరోజు కింద గడిచిపోతాయన్నారు. పేరుకి 1000 ఏళ్ళు, అది ఒకరోజు కింద లెక్క అయిపోతుంది. అంత స్పీడ్గా గడుస్తుంది, అంత వేగంగా గడుస్తుంది. అలా గడిచిన వెంటనే ఈ భూమండలంలో కల్కి అనే పేరుతో భగవంతుడు అవతరిస్తాడు. ఈ దుర్మార్గులందరినీ పటాపటాపట నరిగి అవతలు పారేస్తాడు. అప్పుడు ఈ అరుపులు ఉండవు, పెడబొబ్బలు ఉండవు, చెక్క ముక్కలు ఉండవు, చిక్కు ముక్కలు ఉండవు. అప్పుడు మిగిలేదు కేవలం వేదధర్మమే. ఈ ధర్మ సమయంలో ఘోరమైన వర్షం కురుస్తుంది. అందులో కేవలం వైదిక ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మిగులుతారు. వేదమును నమ్మేటటువంటి వాళ్ళు, మీబోటి వాళ్ళు, పురాణాలు వినేవాళ్ళు మిగులుతారు. మిగతా వాళ్ళంతా ఈ ప్రళయంలో కొట్టుకుపోతారు. ఈ కాలప్రళయంలో కొట్టుకుపోయి ఏది ఈ కలియుగాంతంలో కొద్దిమంది భూమి మీద ఇప్పుడున్న జనాభాలో ఆనాటికున్న జనాభాలో ఇప్పుడనకూడదు ప్రళయకాలంలో ఉన్న జనాభాలో 1/4 మిగులుతారట, మిగతా 3/4 నశించిపోతారు. ఈ 1/4 మళ్ళీ ధర్మాత్ములు అవుతారు. క్రమక్రమంగా మళ్ళీ కృతయుగ ధర్మం మొదలవుతుంది. ఆ కృతయుగ కాలంలో ప్రజలంతా బ్రహ్మానంద భరితులు అవుతారు. ఇక కలిస్వరూపం చెబుతున్నాను, ఈ కలియుగంలో వర్ణాశ్రమాచారములు ఉండవు, అందరూ అన్ని వృత్తులు చేపడతారు. నసామ ఋగ్య దుర్ధర్మ వినిష్పాదన హైతుకి సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం ఇటువంటి వేదములు చదివేవాళ్ళు తగ్గిపోతారు, ధర్మము ఉండదు. కేవలం పేరుల్లో మాత్రమే వేదం మిగులుతుంది, వేదం మాత్రం పూర్తిగా వచ్చిన వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు, అసలుండరంలా తగ్గిపోతారు. వివాహ న కలౌ ధర్మ్యాహ, కలియుగంలో వివాహం అనే ప్రక్రియ పోతుంది. చెండోయ్ కలియుగం ముదిరితే ఇప్పుడు ఇంకా పెళ్ళి తంతు అంతో ఎంతో ఉంది, ఇక పెళ్లి తంతు పోయి ఎవరి దారిన వాళ్ళు నచ్చినటువంటి వాళ్ళు తిరగడం మొదలు పెడతారట. వివాహ ధర్మం పూర్తిగా పోతుంది అన్నాడు సుస్పష్టంగా. వివాహ న కలవు ధర్మ్యాహ, కలియుగంలో వివాహమే ఉండదు. డేటింగ్ అనే పేరుతోటి భార్యాభర్తలు అనే పేరుతో కొద్ది రోజులు కాలక్షేపం చేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో పిల్లల్ని కనడానికి మాత్రమే ఉంటారు, నచ్చితే పిల్లలు పెంచుతారు లేకపోతే అనాథాశ్రమంలో చేరుస్తూ ఉంటారు. నా శిష్య గురు సంస్థితి, గురు శిష్యుల యొక్క సంబంధం పోతుంది, గురువుని గౌరవించరు, అన్ని రకాలుగా భ్రష్టత్వం పొందుతారు. నా దాంపత్యక్రమో నైవ, దాంపత్యం అనే ఒక పద్ధతి నశించిపోతుంది. ఇంట్లో వహ్నిదేవాత్మక క్రమ, అగ్నిహోత్రుణ్ణి వ్రేల్చడం, దీపారాధన వెలిగించడం పోతుంది. అశుచి కాలంలోనే ఇంట్లో పులుముకు తినడం మొదలు పెడతారు. కులములు అనేటటువంటి పేరుతోటి ఎవడికోడు విడిపోతారట. ఎత్ర ఎత్ర కులే జాత బలి, అయ్య బాబు ఎంత బాగా చెప్పాడండి. కుల సంఘాలు ఏర్పడిపోయి చీటికి మాటికి అన్నిటికీ మా కులాన్ని అన్నారు మా కులాన్ని అన్నారని పక్కవాళ్ళతో కొట్లాడతారు. తమ ధర్మం మర్చిపోయి, హైందవ ధర్మం మర్చిపోయి కేవలం కుల సంఘాలు, కులాలు, కొట్లాట్లు, కుమ్ములట్లు మిగులుతాయి. వాళ్ళకి వాళ్లే ఓట్లు వేసుకుంటారు, మళ్ళీ వాళ్లల్లో వాళ్ళు విడిపోయి కొట్టుకుంటారు, వీళ్లల్లో మళ్ళీ ప్రాంతీయ భేదాలు ఎక్కువైపోతాయట. ఇప్పటికీ ఎంత బాగా చెప్పాడు, కరెక్ట్గా సరిపోతుందో లేదా? కులబలం పెరుగుతుంది, కులం అనే పిచ్చి పెరిగిపోతుంది. పొరపాటున ఎవడి పేరెత్తినా ఇది మా కులాన్ని అన్నామని వాడి ఇంటి ముందు టెంటేస్తారు, వాడిని క్షమార్పణ చెప్పేదాకా వదలు చంపేస్తారు, గొడవ చేసేస్తారు. మళ్ళీ ఈ కులాల్లో కూడా శాఖలు విడిపోతాయి, ప్రాంతాలు విడిపోతాయి. మళ్ళీ వీటిలో అనమాట అరండలపేట వాళ్ళు వేరు, రైల్పేట వాళ్ళు వేరు, సంపత్ నగర్ బ్యాచ్ వేరు, ఇంకొక పరపత్ నగర్ బ్యాచ్ వేరు, నల్ల చెరువు వేరు, తెల్ల చెరువు వేరు, ఎక్కడికక్కడ విడిపోతారు. మళ్ళీ కులాల్లో కూడా అవసరమైతే కలుస్తున్నట్టు కలిసి మళ్ళీ కొట్టుకుంటూ ఉంటారు. స్త్రీలు పురుషులు తమ కేశపాశాలు మార్చుకుంటారు, జుట్లు విరబోసుకుంటారు. బొట్టు అనేది పదార్థం, బొట్టు ఉండేదిట అని చెప్పుకునే స్థితికి వస్తుందిట. విరబోసుకు తిరిగి బొట్లు తీసేస్తారు, స్టిక్కర్లు అంటించుకుంటారని చెప్పాడు నాకు, అది మరీ ఆశ్చర్యంగా ఉంది. బొట్టుకు బదులుగా బొట్టుని కాగితాలతో తయారు చేసి విచిత్రమైన అంటించుకునే బొట్లు తయారవుతాయట. ఇంకా చీటికి వాటికి పరిత్యక్షంతి భర్తారం, భర్తలను విడిచిపెడుతూ ఉంటారు. విత్తహీనం, డబ్బు పోయిందా ఇక మొగుడు పోయినట్టే. కలియుగంలో డబ్బున్నవాడే భర్త, భర్తలు కూడా భార్యామణుల్ని పీడించి చంపడం మొదలు పెడతారు. కంటికి కనబడితే పెళ్లి చేసుకోమని అడుగుతారు, చేసుకోకపోతే పీకలు కోస్తారట. ముఖాల మీద ద్రావకాలు పోస్తారు, అది కూడా చెప్పాడు. యాసిడ్ అనేది ఇప్పుడే అలా వచ్చిందనమాట, ద్రావకాలు పోసి చంపేస్తారని చెప్పారు. ఇంకా అన్నీ చెబితే మీరు అడిగిపోతారని కొత్త చేసి చెబుతున్నారు, మరీ దారుణంగా ఉన్నాయి కొన్ని అయితే. కలియుగంలో చివరికి వెచ్చలు విడితనం పెరిగి పురుషుల్ని విడిచిపెట్టి స్త్రీలు, స్త్రీలను విడిచిపెట్టి పురుషులు కుక్కలతోటి పశువులతోటి సంభోగం చేస్తారు. అర్థము అంటే డబ్బు తప్ప మరేది మనిషికి సంబంధం లేకుండా అయిపోతుంది. ఈ కలియుగంలో స్వైర విహారం చేస్తారు. ఎవరైనా ధర్మాత్ములు చెబుతూ ఉంటేదన్నా, ఏ మాకెందుకే ఈ ధర్మం, వెంటనే డబ్బు వచ్చి పడే మార్గం చెప్పు అంటారు. దాంతో గురువులు కూడా ముక్తిని పొందించే మార్గాన్ని విడిచిపెట్టి తాత్కాలికంగా డబ్బు సంపాదించడానికి యజ్ఞములు చేయటం మొదలు పెడతారు, తమను తామే చంపుకుంటూ ఉంటారు. అగ్ని పూజ నశించిపోతుంది. నచ పిండోదక క్రియాం, పితృదేవతలకి పిండోదకాలు ఎవరు, అసలు ఇళ్లలో తద్దినాలు పెట్టడం మానేస్తారు, తద్దినాల కోసం వేరే స్థలాలు కట్టడం మొదలెడతారట. ఇప్పుడు ఎలాగే అయిపోయాయి, పితృకార్యాల కోసం స్పెషల్గా గెస్ట్ హౌస్లు కట్టవలసి వస్తుంది, ఇంట్లో చేసుకోవాల్సిన క్రియలు పోయాయి, నదీ తీరాల్లో చేయటం మానేశారు.
ఎక్కడో చోట శ్రాద్ధాల కోసం ఇంకో చోట పారేస్తాను. శ్రాద్ధ సత్రం ఎంత దురదృష్టం! పూర్వం ప్రతివాడు తన ఇంట్లో పెట్టేవాడు, అవన్నీ పోతాయి. నీ ఇంట్లో పెట్టాలా నా ఇంట్లో పెట్టాలా అని అన్నదమ్ములు కొట్టుకుంటారట. పూర్వం నా ఇంట్లో పెట్టు నా ఇంట్లో పెట్టు అనేవారు, ఇప్పుడు నీ ఇంట్లో పెట్టు నీ ఇంట్లో పెట్టు అంటారు. లోలుపులు అయిపోతారు. హ్రస్వదేహాశ్చ, శరీరములు పొట్టి అయిపోతాయి, బక్క చిక్కిపోతాయి. మగాడిని చూస్తే ములక్కాడ ముక్కలా ఉంటాడు, సగం ములక్కాల ముక్క. ఆడవాళ్ళు చూస్తే అలాగే ఉంటారు. శరీరాల్లో కూడా లోపాలు వస్తాయి. పిల్లల్ని కనడం మానేస్తారు. బహుప్రజాహ, ఒకప్పుడు ఎంతోమంది సంతానం ఉండేవారు, ఇప్పుడు ఏమవుతుంది? అల్పభాగ్యాశ్చ, వీళ్ళు అల్ప సంతానం. సంతానం లేకుండా నిరోధానికి విచిత్ర ప్రక్రియలు వాడతారు. తమ బిడ్డలు ఎవరో తెలియక వీడు నా కొడుకేనా అని భర్త అడుగుతాడు, నీ కొడుకు కాదు అని ఆవిడ అంటుంది. ఈ ఇద్దరు పిల్లల విషయంలో తగాదా పడతారు. పిల్లలకి రక్త పరీక్షలు చేయిస్తే గానే నమ్మరు. ఆ రక్త పరీక్షలు కూడా డబ్బులు పుచ్చుకుని అసలు వాడెవడో కొసవాడెవడో చెప్పకుండా పోతారు. కలియుగంలో మందులు ఇచ్చేటటువంటి వైద్యులు కూడా దోపిడీ చేస్తూ ఉంటారు. ఈ మందులు అనేది ఓ భయంకరమైనటువంటి వ్యసనంగా మారిపోతుంది. అనవసరంగా మందులు ఇస్తారు. డబ్బు కోసమే వైద్య వృత్తి నమ్ముకునే వాళ్ళు తయారవుతారు. అందరూ కాదు, కొంతమంది. అందరూ అయితే ప్రపంచం ఎప్పుడు పడైపోతుంది. అన్నిట్లోనూ కల్తీలు మొదలవుతాయి. ఆహార పదార్థాలు తినలేని స్థితి వస్తుంది. నాలుక మీద పడిన ఆహార పదార్థములు నాలుకని మండిస్తాయి, గొంతుకులు మండిస్తాయి, శరీరాన్ని ధ్వంసం చేస్తాయి. స్వపోషణ పరాహ, ఇక ఏదో బతకడం కోసమే జీవించడం మొదలెడతారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా డబ్బు సంపాదన, శరీరాన్ని సంపాదించుకోవడమే మిగులుతూ ఉంటుంది. ఆయుధాలు సక్రమంగా ఉండవు, ఆహార పదార్థాలు సక్రమంగా ఉండవు. చివరికి వాహనములలో కూడా కృత్రిమ వాహనాలు తయారవుతాయి. అందరూ ముష్టెత్తుకోవడానికి ఇష్టపడతారు. ప్రభుత్వం పారేసే ఎంగిలి మెతుకులు అంటే సంక్షేమ పథకాల మీద పడతారట. అదొక ముష్టి అన్నారు, నేనల్లా, వ్యాసుడు చెప్పాడు. భైక్షవ్రత పరాహ, ముష్టి మీద ఆధారపడతారట. నాకేమిస్తావు అంటారట. ఇది మనుష్యులు, మనం కళ్ళ ముందే చూస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? పాషండ సంశ్రయామృత్యం, నాస్తికవాదాన్ని ఆశ్రయిస్తారు. మాకేం లేదు, ఏ దేవుడైనా ఒకటే, మాకు ఏ మతమైనా ఒకటే, మాకు ఏదన్నా డబ్బు ఇస్తే వాడు ప్రభువు, డబ్బు ఇవ్వకపోతే ఉపయోగలేదు. మాకు చీరలు ఇస్తావా, ఇంటికి కోడిగుడ్లు పంపిస్తావా, బియ్యం పంపిస్తావా, కూరలు పంపిస్తావా, ఇవి ఇస్తేనే మాకు నువ్వు మావాడివి అంటారు. ఈ విధంగా అందరూ తాత్కాలిక స్వార్థం చూసుకుంటూ ఉంటారు. క్రమక్రమంగా దీనివల్ల ఏమైపోతుంది? నాస్తికవాదం వల్ల ధర్మం నశించిపోతుంది. దుర్భిక్షకర పీడాభి, దానివల్ల భూదేవి కోపం వస్తుంది, ప్రకృతికి కోపం వస్తుంది, దేవతలకు కోపం వస్తుంది. నీచులైపోయారు, నాస్తికులైపోయారు, యజ్ఞములు మానివేశారు, ధర్మకార్యములు విడిచిపెట్టారు, ఎవరు పడితే వాళ్ళు అధర్మ వృత్తితో నడుచుకుంటున్నారు అని ప్రకృతి అలిగి భూమి మీద వర్షాలు లేకుండా చేస్తుంది. అయితే సకాలంలో వర్షాలు కురవు. లేదా చచ్చిచెడి భూగర్భ జలాలతో పంట పండించుకున్నాక ఆ పంట చేతికొచ్చే ముందు కుంభవృష్టి కురిసి భయంకరమైన తుఫాను వచ్చి ఈ పంట కొట్టుకుపోతుంది, ఇళ్ళు కూలిపోతూ ఉంటాయి. భూమిని ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తారు, కొండల్ని పిండి చేసి పారేస్తారు. దాంతో ఏమైపోతున్నమాట, కొండలన్నీ పోవటం వల్ల భూదేవి కంపించిపోయి భూకంపాలు వస్తాయి. గోధుమ అన్న యవాన్ నాడ్యాన్ దేశాన్ యాస్యంతి దుఃఖితా, క్రమక్రమంగా స్వతసిద్ధమైన గోధుమలు ఉండవు, ధాన్యం ఉండదు, యవలుండవు, దుఃఖిస్తారు జనాలు. దానివల్ల కృత్రిమంగా విత్తనాలు తయారు చేస్తారు. ఇప్పుడే చూస్తాంగా ఒరిజినల్ ఉండదు అన్నమాట. ఈ గోధుమలు కానీ ధాన్యం కానీ అన్నీ లేనిపోని కల్తీలతో సృష్టిస్తారు. అవి శరీరాన్ని ఇంకా ఇంకా పాడు చేస్తూ ఉంటాయి. అశాస్త్ర విహితం ఘోరం, అశాస్త్రీయమైన పనులు చేస్తారు. శాస్త్రాల్లో చెప్పిన వాటన్నిటి తీసి పక్కన పారేస్తారు. ఇక కొద్ది రోజుల గట నాతి జీవతి వై కశ్చిత్ కలో వర్షాణి వింశతి. కలియుగం ముదిరే కొద్దీ 20 ఏళ్ళు ఎక్కువ అయ్యు, 20 ఇయర్స్ దాటి ఎవరు బతకరు, 20 ఏళ్ళకే చచ్చిపోతారు. 12 ఏళ్ళు వచ్చేసరికి ముసలాళ్ళు అయిపోతారట. ఫలితోద్భవశ్చ భవిత, అంటే జుట్టు తెరిచిపోయి ముసలాళ్ళు అయిపోయేలా పళ్ళు పెట్టుకుని ఇంత గుడ్లగోబ కళ్ళదోళ్ళు పెట్టుకుని, అంటే ఆ కళ్ళదోడు చూస్తే గుడ్లగోబల్లా కనబడతారు అనమాట. ఇంతంత అద్దాలు పెట్టుకుని తిరిగేటటువంటి వాళ్ళు తయారవుతారు. అసలు ఈ అద్దాల గురించి కూడా రాశారండి. కంటికి అద్దాలు పెట్టుకుంటారట, ముసలాళ్ళు అయిపోతారట 12 ఏళ్ళకి. ద్వాదశ వార్షిక, 12 ఇయర్స్కి అంత ముసలాళ్ళు అనమాట. ఇప్పుడు మన వాళ్ళు 80 ఏళ్ళు వచ్చేయండి కళ్ళు కనపట్టలేదు అంటారు, అప్పుడు 12 ఏళ్ళు వచ్చేయండి ఏం కనపట్టలేదండి అంటారట. ఈ దిక్కుమాల పళ్ళు పెట్టుకుని 12 ఏళ్ళు వచ్చేసాయి, 20 ఏళ్ళు వస్తే చచ్చిపోతారట. ఎన్నో శ్లోకంలో 42వ శ్లోకంలో చెప్పారు, విష్ణు పురాణంలో షష్ఠాంశంలో ప్రథమోధ్యాయం అంటే ఇది 6 అంశములుగా మనకి స్కంధాలు ఎలా ఉంటాయో అలా 6 స్కంధాలు అందులో 6వ అంశంలో ప్రథమోధ్యాయంలో ఈ 42వ శ్లోకంలో చెప్పారు, 12 ఏళ్ళకి ముసలాళ్ళు 20 ఏళ్ళకి డామ్ము, అల్పప్రజ్ఞ తెలివితేటలు తక్కువ. ఇప్పుడు ఇన్ని పురాణాలు ఇన్ని శాస్త్రాలు చదివామా, అప్పుడు ఇంత పాండిత్యం ఎవడికి ఉండదు. పండితుడు అంటే ఎవడో తెలుసా, విశ్వం విష్ణుడు వషట్కార అబ్బో విష్ణు సహస్రనామం చెప్పేశాడు అంటారట ఒక్క శ్లోకంలో సగం చెబితే, వాడే ప్రజ్ఞావంతుడు. ఇంకా మరీ కొంతకాలం పోయాక రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంతే మంత్రపుష్పం, మొత్తం మంత్రపుష్పం చెప్పరట. అటువంటి వాళ్ళు అల్పప్రజ్ఞ కలిగిన వాళ్ళు పెరుగుతారు, ఎవడికి వాడే అహంకారంతో ఉంటారు, అందరూ మోసగాళ్లే. అప్పుడు ఎవరు ఎవరితో ఎంతకాలం కాపురం చేస్తారో తెలియదు. ఒక వ్యక్తికి 70 లోపు 20-30 మంది భార్యలు అవుతారు, ఒక ఆవిడికి 50-60 మంది భర్తలు అవ్వచ్చు, అలా అయిపోతారు. కలియుగం ఇంకా పెరుగుతుంది, అప్పుడు ధర్మం పూర్తిగా నశిస్తుంది, పాషండ ధర్మం పెరిగిపోతుంది. ఇంకా దేవతలు ఎందుకంటారు, గుడులు పగలగొట్టడం మొదలు పెడతారు, వీధుల్లోనే ప్రార్థనలు మొదలు పెడతారు, ఇల్లు విచిత్రం అయిపోతుంది. ఇంట్లో ఒక బియ్యపు గింజ దొరికితే ఆ బియ్యపు గింజ కోసం 100 మంది కూడా కొట్టుకుంటారు. ఇక చెప్పాడులేండి, చాలా చెప్పాడు, అవన్నీ వింటే మనకే భయం వేస్తుంది. ఎవడు గురువో తెలియదు, ఎవడు శిష్యుడో తెలియదు, ఎవరు భార్యో ఎవరు భర్తో తెలియదు. మీ పిల్లలు మా పిల్లలు కలిసి మన పిల్లలతో తగాద పడుతున్నారంటారట భార్యాభర్తలిద్దరు. ఆ స్థితి వస్తుంది, సత్వం ఉండదు, శౌచ్యం ఉండదు, సిగ్గుండదు, ఇంట్లో అన్ని రకాల అశౌచాలు కలిసిపోతాయి, స్వాధ్యాయం ఉండదు అంటే వేదాధ్యయనం ఉండదు, వషత్కారం ఉండదు, స్వాధాకారం ఉండదు, స్వధా లేదు స్వాహాకారము ఉండదు. ఈ విధంగా సర్వనాశనం అయిపోతున్న కాలంలో శంబల అనేటటువంటి ఒక దివ్యస్థలం అదృశ్య రూపంలో హిమాలయాల్లో ఉంది, అది అందరికీ కనపడదు. ఆ శంబల గ్రామం గురించి ఎంతోమంది ప్రయత్నాలు చేశారే, అది హిమాలయాల్లో అదృశ్య రూపంలో ఉంటుంది. అక్కడ విష్ణుయసుడు అని పేరు కలిగిన ఒక విప్రుడికి మహానుభావుడు శ్రీమన్నారాయణుడు పసుపు పచ్చని రంగులో పుడతాడు, అచ్చం బంగారపు రంగులో పుడతాడు ఆయన. అందుకే ఆయన్ని పీతవర్ణ అంటారు. ఒకప్పుడు ఆయన తెల్లగా పుట్టాడు, తర్వాత ఎర్రగా పుట్టాడు, ద్వాపర యుగంలో నల్లగా కృష్ణుడిగా పుట్టాడు, కలియుగంలో పీతవర్ణంలో పుడతాడు, ఇంకా మంచి బంగారం మెరిసిపోతున్న బంగారపు రంగులో పుడతాడనమాట. ఆ రంగులో పుట్టి పుట్టగానే ఆయనకి మంచి ఒత్తైన చుట్టూ ఉంటుంది, ఆ జటాజోటాలు అలా వెనక్కి వేళ్లాడుతూ ఉంటాయి. ఒక కిరీటం ధరించి తెల్లని గుర్రమెక్కి పెద్ద అద్భుతమైన కత్తోటి పుచ్చుకుని ఈ అధర్మ పురుల్ని ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళందరినీ కనిపించిన వాడిని కనిపించినట్టే నరికేస్తాడు. ఆయన వెనక కాస్తో కోస్తో వేదం చదువుకున్నటువంటి వాళ్ళు పండితులు పెడతారు. ఆ మహాత్ముడు మళ్ళీ దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ చేసి కృతయుగ ధర్మాన్ని నిలబెడతాడు. అప్పుడు ఏమవుతుంది, కరోతియం కృతయుగే క్రియతే తపసాహి సహ, ఆయన మళ్ళీ కృతయుగంలో ఉన్న ధర్మాన్ని నిలబెడతాడు. ఇంత భయంకరమైన ఈ కలియుగంలో, నిజంగా కలియుగం చాలా భయంకరమైనది, అధర్మానికి నిలయం. అయినా ఈ కలియుగంలో 2 గొప్పవాళ్ళుగా ఉంటారట, తొందరగా ముక్తి పొందుతారట. ఎవరా 2? కలియుగంలో స్త్రీణాం ఆడవాళ్ళకి తొందరగా ముక్తి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా భక్తితో విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు చదువుతారు. 2, తక్కిన వర్ణముల కంటే శూద్రాణాంచ మహత్వకం, శూద్రులు తొందరగా ముక్తి పొందుతారు, వారు బాగా భక్తితో ఉంటారు, భజనలు చేస్తారు. ఇంకెవరైనా ముక్తి పొందాలంటే దానికి ఒకటే ఒక మార్గం ఉన్నది కలియుగంలో, కలవు సంకీర్తనాత్ముక్తి, సంకీర్తనం వల్ల మాత్రమే కలియుగంలో ముక్తి కలుగుతుంది. సంకీర్తనం అనగా భగవంతుడి నామాన్ని భక్తితో పొగడ్డం అన్నమాట. నిరంతరం నారాయణ వాసుదేవ అని పలికేటటువంటి వాళ్ళు, శివ శివ అంటూ శివుడి యొక్క నామస్మరణం చేసేవాళ్ళు, తెల్లవారుజామున లేచి నగర సంకీర్తనం చేసేవాళ్ళు, తరచుగా భజనలు చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ముక్తి పొందుతారు. విడిచిపెట్టకుండా రామనామ సంకీర్తనం చేసేటటువంటి వాళ్ళకి తొందరగా ముక్తి వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే కలియుగంలో సులభముగా తరించడానికి ఒకే ఒక్క మార్గం ఉన్నదట. కృతాదో బహవో ధర్మాః, కృతాదౌ బహవో ధర్మాః కలౌ
ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరోణం. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో మానవులు తరించాలంటే చాలా కష్టపడవలసి వచ్చేది. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ వారికి ముక్తి లేదు. యజ్ఞములు, దానములు, ధర్మములు ఇవన్నీ నిరంతరం చేయగా 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 ఎప్పటికో ముక్తి వచ్చేదట. ఏది కృతయుగంలోనూ, త్రేతాయుగం వంటి యుగాల్లో. కానీ కలియుగంలో మనం అంత కష్టపడక్కర్లేదట. కలవు ధర్మస్తు కేవలం. కలియుగంలో మానవుడు తరించడానికి ఒకే ఒక్క ధర్మం ఉన్నది, అదేమిటి? పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. నృణాం నరులకు పురాణ శ్రవణాత్ పురాణము వినడము కంటే అపరహ ధర్మ న విద్యతే, మరొక ధర్మము లేదు. ఒకే ఒక్క ధర్మం పురాణం వినడమే. హాయిగా ఒక రెండు గంటలు వచ్చి కూర్చుని వింటున్నారు కదా. మీ అదృష్టం ఏంటంటే వేసవకాలంలో కూడా ఈ లోపల వేసవకాల ప్రభావం ఉండదాయే. చల్లగా కూర్చుంటున్నారు, కడుపులో చల్ల కదలకుండా చల్లగా కూర్చోవచ్చు. ఆ మాత్రం రెండు గంటలు కూడా కూర్చోలేకపోతే అది కర్మయోగం అనుకోండి. ఎక్కడో 90 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిపోతే అప్పుడు వేరే విషయం. కానీ సహజంగా ఆ మాత్రం కూర్చునే అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఇలాంటి కాలంలో ఒక రెండు గంటలో ఎంతోసేపు కూర్చుని శ్రద్ధగా పురాణం వింటే ఇంక వాడు ఎటువంటి పాపాత్ముడైనా తరిస్తాడు. వాడి బుద్ధి కూడా మారుతుంది. పురాణం మన యొక్క బుద్ధిని మారుస్తూ ఉంటుంది, మనల్ని మంచి పనులు చేసేందుకు పురిగొల్పుతూ ఉంటుంది. అందుకని కలియుగంలో మానవులు తరించడానికి అన్నిటికంటే సులభోపాయం పురాణము. అందుకని అష్టాదశ పురాణాలు ఇక్కడ జరిగేటట్టుగా మన జగద్గురువులు కూడా మనల్ని ఆదేశించి ఆ పని చేయిస్తున్నారు. కారణం అది. అది తెలుసుకుని వేదవ్యాస మహర్షి పరాశరుడు చెప్తున్నాడు. పరాశరుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు కుమారుడే కదా, నాకు కూడా గురువు అంటున్నాడు అండి ఆయన. పరాశరుడు ఎంత గొప్పవాడు! వేదవ్యాస మహర్షికి తండ్రి, శక్తికి కుమారుడు, వశిష్ఠునికి మనుముడు. తన పేరు మీదుగా పరాశర గోత్రాన్ని లోకానికి అందించినవాడు. అంత గొప్పవాడు కూడా సత్యవతికి నా వలన మహానుభావుడు విష్ణుమూర్తి జన్మించాడు. పేరుకి నాకు పుత్రుడు. ఆయన మాకు కూడా గురుతుల్యుడే. ఆ మహానుభావుడు ఈ కలియుగ మానవుల్ని దృష్టిలో పెట్టుకున్నాడు. కలవు అల్పాయుషాం రుణాం. కలియుగంలో మానవులు అల్పాయుష్కులు. పోని 1-4 రోజులు ఆరోగ్యంగా ఉండరు. పైగా ఆడవాళ్ళకు కూడా పనులు ఎక్కువైపోతాయట. ఉద్యోగాలు చేయవలసిన కర్మయోగం వస్తుందిట. అందుకని స్త్రీణాం, ఆడువారికి. అలాగే కొంతమంది దుర్మార్గులు ఉంటారు, దుర్మేధసం, దుష్టబుద్ధి కలిగినటువంటి వాళ్ళు. దుష్టబుద్ధి కలిగిన వాడికి కూడా ఎప్పుడొకప్పుడు పశ్చాత్తాపం వస్తుందిగా. ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడు, నేను ముక్తి పొందాలనుకున్నప్పుడు, అటువంటి నృణాం నరులకు ధర్మజ్ఞానం కథం భవేత్. ధర్మజ్ఞానం ఎలా లభిస్తుంది? పాపం ఆడవాళ్ళకి పనులు ఎక్కువైపోతాయి. మీరు నిజంగా చూస్తే జాలేస్తుంది కదండి. కొన్ని చోట్ల వ్యాపారాలు వాళ్ళే చేస్తున్నారు, ఉద్యోగాలు చేయవలసి వస్తుంది, బతకడానికి అందరూ కష్టపడాల్సి వస్తుంది, కూలి పనులు చేయవలసి వస్తుంది, ఇటు మగవాడు కష్టపడవలసి వస్తుంది. ఇటువంటి వాళ్ళందరూ ముక్తి పొందాలంటే దానికి సులభోపాయం ఏమిటి? విచార్యై తత్తు మనసా భగవాన్ బాధరాయణ పురాణాఖ్యం సుధారసం. ఇదంతా బాగా ఆలోచించి భగవంతుడు విష్ణువైన వేదవ్యాసుడు ఈ కలియుగంలో సులభోపాయము పురాణము వినడమే. పురాణములు గనక వీళ్ళు వినగలిగితే వీళ్ళు తరిస్తారు. ఎందుకంటే పురాణం వినడానికి ఎక్కువ శ్రమ అక్కర్లేదుగా. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి కాస్త నడిచి రావాలి, లేకపోతే ఆటోలో రావాలి. ఎంత కష్టం అండి ఇంటి దగ్గర నుంచి ఆటోలో ఎక్కి రావటం. ఆటోలో ఇక్కడ దాకా రావటం ఎంతో కష్టం కదా. ఆ మాత్రం కష్టం పడితేట పాపం ఓ 2 గంటలు వింటేట వాడు ఎటువంటి వాడైనా తరిస్తాడట. స్వయముగా ఆయనే చెప్పాడు అనమాట, కలియుగములో దీనికోసం ఇంతకంటే మార్గం లేదు. అందుకే మా పుత్రుడు, మా అబ్బాయి వేదవ్యాసుడు, మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కోర్మస్కాంద పురాణములనే పేరుతో 18 పురాణములు లోకానికి అందించాడు. ఒకటి కాదు, 2 కాదు, 18. తథా న గంగా న గయా న కాశీ న నైమిసన్నో మథురా న పుష్కరం పునాతి సద్యో బదరీవనన్నో యథాహి పురాణమఖయేష విప్రాహ. గంగా, గయా, కాశీ, ప్రయాగ ఇటువంటి ఎన్నో దివ్యక్షేత్రములు ఉన్నాయి. ఆ క్షేత్రములకు వెళ్ళి ఎక్కువ రోజులు అక్కడుండి నిరంతరం అక్కడ గంగానది వంటి నదులలో స్నానం చేసి దాన ధర్మములు చేసి పిండ ప్రదానాలు చేసి నిత్యం అక్కడ చేయవలసినటువంటి పనులన్నీ చేసేటటువంటి వాడు ఆ పనులన్నీ చేయలేకపోయినా పర్వాలేదు, అంటే కావాలని మానమని కాదు, అవన్నీ చేయలేకపోయినా వాటన్నిటి వల్ల వచ్చే ఫలితం కేవలం పురాణ శ్రవణం వల్ల వస్తుంది. సర్వ వేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. సర్వ వేదములు చదవడం వల్ల వచ్చే ఫలితం, సకల తీర్థయాత్రలు నిరంతరం తిరగడం వల్ల వచ్చిన ఫలితం, సకల నదీ నద సముద్రములలో స్నానము చేయడం వల్ల వచ్చే ఫలితం, సకృత్తు అంటే ఒక్కసారి, సకృత్ అంటే రెండు అర్థములు, వెంటనే అని అర్థం, ఒక్కే ఒక్కసారి అని ఒక అర్థం. పురాణ శ్రవణాత్ పురాణము వినడం వల్ల అది కూడా సకృత్తు, ఒకసారి వినడం వల్ల తత్ఫలం లభతే నరః, ఆ ఫలితం వస్తుంది. కాబట్టి ఎంతకంటే ఇంకా సులభోపాయం ఏమున్నది, ఒకే ఒకసారి పురాణం వింటే చాలట. లేదా ఇంకో అర్థం, పురాణ శ్రవణాత్ పురాణం వినడం వల్ల సకృత్తు వెంటనే వస్తుంది అట ఫలితం. సకృత్ అంటే వెంటనే అని అర్థం చెప్పుకుంటే ఆన్ ది స్పాట్ వచ్చేస్తుంది నీకు. ఇప్పుడు ఈ పురాణం వినడం వల్ల ఈ క్షణమే వచ్చింది ఆ పుణ్యం. ఏది? వేల పర్యాయములు గంగానదిలో స్నానం చేయటం వల్ల, యమునా నదిలో స్నానం చేయటం వల్ల, నర్మదా నదిలో స్నానం చేయటం వల్ల, సప్త సముద్రాలలో స్నానం చేయటం వల్ల, కాశీ గయా ప్రయాగాది సమస్త తీర్థములు తిరగడం వల్ల వచ్చే ఫలితం ఒక్కే ఒక్కసారి పురాణం వింటే ఆన్ ది స్పాట్ వస్తుంది, ఆ క్షణమే వస్తున్నది. ఈ విధంగా పురాణమును విని ఈ కలియుగంలో మానవులు తరించవచ్చు, ఇది తప్ప మరొకటి లేదు. కారణం ఏమిటంటే వాసుదేవుడు 18 పురాణముల రూపంలో అవతరించాడు. వాసుదేవస్య పారమార్థిక స్వరూపమేవ పురాణం, ఇందులోనే చెప్పాడు పంచమాధ్యాయంలో. విష్ణుమూర్తే పురాణం. ఆ విష్ణుమూర్తికి పద్మపురాణం హృదయం, లింగపురాణం ఆయనకి మేఢ్రము లింగరూపం, ఆయనకి భాగవతం శీర్షం, ఇలా పురాణములు ఆయన శరీరంలో అవయవాలు. ఈ 18 పురాణములే విష్ణు స్వరూపములు, విష్ణువే పురాణ రూపములలో ఉన్నాడు. కాబట్టి తెలియక నరకమునకు పోతున్నారు మానవులు ఈ చిన్న విషయం తెలియక. 18 పురాణములు విష్ణుస్వరూపమని గ్రహించలేక వాటిని వినక పూజించక సేవించక పురాణములను పుక్కిటి పురాణాలని అవేవో కల్పితాలని భావించి మూర్ఖులు నరకానికి పోతున్నారు. నరకే యాని దుఃఖాని పాప హేతుద్భవాని వై. ఈ కలియుగంలో పురాణములను తిరస్కరించటమే నరకానికి మూల కారణం. తెలియక వాటిని తిరస్కరించేవాడు మళ్ళీ పశ్చాత్తాపం పడి ఈ పురాణములలో అన్ని పురాణములను కానీ కనీసం కొన్నింటిని కానీ కొని ఎంట పెట్టుకొని వాటి మీద ఒక పువ్వు పెట్టి పూజించి నమస్కరించి కుదిరితే చదివితే వాడు సర్వశుభములను పొందుతాడు. ఈ కలియుగంలో ఇంతకు మించిన శుభాన్ని ఇచ్చేటటువంటి మార్గం మరొకటి లేదు. ఈ విధంగా పరాశరుల వారు శ్రీ మహావిష్ణు పురాణాన్ని దాదాపు భక్తులందరూ వింటూ ఉండగా నైమిషారణ్యం వంటి క్షేత్రాల్లో మైత్రేయుణ్ణి స్వరతగా చేసుకుని మనకు అందించాడు. ఆ పురాణాన్ని మీరందరూ కూడా 19 రోజుల పాటు ఇక్కడ శ్రద్ధాశక్తులతో విన్నారు. అందరూ ఒక ఎత్తైతే ఈరోజు ఆఖరి రోజు వచ్చిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. నేను ముందే చెప్పాను కదా, ఇవాళ లక్ష్మీనారాయణ తత్వం స్తోత్ర రూపంలో అందుకోగలిగారు. చివరి రోజు ఈ ఫలశ్రుతి వింటే చాలా మంచిది. విష్ణు పురాణం సకల తీర్థయాత్ర ఫలితం ఇస్తుందని, నదీ స్నానం ఫలితం ఇస్తుందని, సముద్ర స్నాన ఫలితం ఇస్తుందని, దానస్నాన ఫలితం ఇస్తుందని మనకి చెప్పారు కదా, అవన్నీ మీరు ఇప్పుడు పొందినట్టు అవుతుందట. అంటే రోజు వచ్చిన వాళ్ళకి ఉన్న ఫలితం ఎప్పుడు అది ఎక్కువే. కనీసం చివరి రోజైనా వచ్చి భగవత్తత్వానికి సంబంధించిన స్తోత్రం విన్నారు గనక మీకు కూడా ఇంచుమించుగా విష్ణు పురాణాన్ని సంపూర్ణంగా విన్న ఫలితం దక్కింది. భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించుగాక. మనందరం భక్తితో జగద్గురువులకు నమస్కారం చేసుకోవాలి. చెప్పండి, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అనుకుందాం. హారతి ఇచ్చేవారిని వచ్చేమనండి, కార్యక్రమం పూర్తవుతున్నది. మళ్ళీ మీ అందరి కోసం ఏకధాటిన 36 రోజుల పాటు ఇక్కడే ఉండి రామాయణం చెప్పగలుగుతున్నాం. ఈ సంవత్సరమే శుభకృన్నామ సంవత్సరమే. నవంబర్ 24 తారీఖు కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి ప్రతిపత్తిథి గురువారం నుంచి డిసెంబర్ 29 తారీఖు గురువారం వరకు 36 రోజుల పాటు సంపూర్ణ రామాయణ ప్రవచనం జరుగుతుంది. రామాయణం శ్రవణం చేస్తే ఇంకేముంది, సకల దేవతలు గ్రహాలు కూడా సంతోషిస్తారు. ఈ పవిత్ర
శారదాపీఠం, సంపత్నగర పీఠం అనేక పురాణములకు వాటికి ధర్మములకు నిలయమై అందరినీ తరింపచేయుగాక. ప్రత్యేకంగా హరిప్రసాద్ గారికి ఆరోగ్యం కుదుటపడి శుభ్రంగా ఆయన రామాయణం అక్కడే కూర్చుని వినేటటువంటి భాగ్యం వారికి కలగాలి అని మంగళాశాసనం చేస్తున్నాం.